சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் ஜாயேத் சர்வவிக்னோபசாந்தயே. ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யஹம். புத்திர்பலம் யசோதைரியம் நிர்பயத்வமரோகதா அஜாஜ்யம் வாக்பட்டுத்வஞ்ச ஹனுமத்ஸ்மரணாத் பவேத். ஸ்ரீ 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 பாரதி தீர்த்த மகாஸ்வாமினே நமஹ. பக்த மகாசேலுக்கு நமஸ்கிருத்தலு. இன்ன மனம் ஹனுமந்தின் யொக்க விவாக விஷயம், ஆயன பிரம்மச்சார கிரகஸ்த, ఈ విషయాన్ని మనం విపులంగా చెప్పుకున్నాం. ఆ విషయంలో ఇంకా సందేహం లేదు అని అనుకుంటాను. బందరులో పరాస్పేట అని ఉన్నదండి, మచిలీపట్నంలో. అక్కడ సమర్థ రామదాస స్వామి ప్రతిష్ఠితమైనటువంటి దేవాలయం ఉన్నది. సమర్థ పదహారవ శతాబ్దంలో శివాజీ గురువు అయినటువంటి సమర్థ రామదాస స్వామి ప్రతిష్ఠది. పెద్దగా ఆ దేవాలయాన్ని గురించి ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదు. సువర్చలాంజనేయ దేవాలయం. ఒక మాట, కంచి పరమాచార్య వారు మచిలీపట్నం ఆహ్వానం మీద వచ్చారు అక్కడికి. సరే, సాయంకాల పూజ కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి. అయిపోయాక అక్కడి నుంచి బయలుదేరారు. వారు బయలుదేరి వెడితే ఎక్కడికి వెడుతున్నారని అడిగే ధైర్యం ఎవరుకుంటుంది? వారి వెంట వారి శిష్యులు ఇంకా భక్తులు వెంట వెళ్ళారు. అలా వారు వెళ్ళి 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 ఆ పరాసపేట సువర్చలాంజనేయ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ నిద్ర చేశారండి రాత్రి. అప్పటికి తెలిసింది ఆ దేవాలయం చాలా గొప్ప దేవాలయము అని. అప్పటికప్పుడు వాళ్ళందరూ కలిసి కృషి చేసి ఆ దేవాలయాన్ని చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. అంతక్రితం దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. అలా ఆ సమర్థ రామదాస స్వామి నాటిది సువర్చలాంజనేయ దేవాలయంగా ప్రసిద్ధమైనటువంటిది ఉన్నది. మన పీఠంలో ఉన్న ఆంజనేయ స్వామి సన్నిధిలో కూడా సువర్చలాంజనేయ మూర్తులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయము సందేహించవలసినటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు ఎండోమెంట్ వాళ్ళు ఒక జీవో పాస్ చేశారండి. కొన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామి కళ్యాణాలు చేస్తున్నారు. దానికి కూడా కారణం ఉన్నది. బిజుమల సూర్యనారాయణ సిద్ధాంతి అని ఒక ఆయన ఉండేవారు, పంచాంగకర్త. ఆయనకి ఏదో ఎండోమెంట్లో పదవి ఇచ్చారు. ఆ పదవి చూసుకుంటూ ఆయన హాయిగా ఉండక ఆంజనేయ స్వామి తోకకెళ్ళాడు ఊరుకోక. ఆయన ఏం చేశాడంటే, కొందరికి ముఖ్యంగా పీఠాధిపతులకి ఉత్తరాలు రాశారు. మన శృంగేరి పీఠానికి, కంచస్వామి పీఠానికి కూడా. ఈ రెండు పీఠాల నుంచి కూడా ప్రతికూలంగా సమాధానం వచ్చింది ఎండోమెంట్కి. ఆయన బ్రహ్మచారి, కళ్యాణాలు చేయకూడదు అని చెప్పి. చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంత క్రితం అభినవ తీర్థస్వామి వారు సువర్చలాంజనేయ పరంగా వారు ఒక గ్రంథానికి ముందు మాట కూడా రాశారు, ఆశీస్సులు కూడా ఇచ్చారు. మన స్వామివారు కూడా సువర్చలాంజనేయకి అనుకూలరే. పరాశర సంహిత ఏనాడో వారికి అందజేయటం జరిగింది. వారు అనుకూలరే. కానీ అక్కడికి రిపోర్ట్ అట్లా వచ్చింది. వాళ్ళు వెంటనే ఆర్డర్ వేశారు, దేవాలయాల్లో సువర్చలా కళ్యాణం చేస్తున్నారు, దాన్ని చేయకూడదు అని చెప్పి. నేనప్పుడే సువర్చలాంజనేయ ప్రతిష్ట చేసి ఉన్నాను అక్కడ. ఆ జిల్లాలో ఏసీ గారు, ప్రకాశం జిల్లా ఏసీ గారు, ఈ ఊరు ఆయనే, గుంటూరు అనంతనారాయణ గారని. ఆయన వచ్చి, శాస్త్రి గారు మీరేమో సూచనాన్ని ప్రతిష్ఠ చేస్తున్నారు, మా ఎండోమెంట్ వాళ్ళేమో కళ్యాణాలు చేయకూడదని చెప్పి ఆర్డర్ వేశారు అని చెప్పి ఆ కాగితం చూపించారు. దాని కాపీ ఒకటి ఇవ్వండి అని చెప్పి ఆ కాపీ తీసుకున్నాను. అప్పుడు నేను వ్రాశానండి, హనుమంతునికి పెండ్లి అయినది అని చెప్పి హనుమత్ కళ్యాణాన్ని నిరూపిస్తూ దానికి సకల ప్రమాణాలు, గంధ ప్రమాణాలు, దేవాలయ ప్రమాణం, ఇప్పుడు మా ఈ పరాస్పేట సంఘటనలు ఇవన్నీ కూడా రాస్తూ ఆ గ్రంథం తయారు చేయటం జరిగింది. తర్వాత ఎండోమెంట్ వాళ్ళకి ఎవరి చేత ఉత్తరాలు రాయించాలో వాళ్ళ చేత రాయించటం కూడా జరిగింది. ఆ తర్వాత ఎండోమెంట్ వాళ్ళు వెంటనే రివైజ్డ్ ఆర్డర్స్ ఇచ్చారు, కళ్యాణాలు యథావిధిగా చేసుకోవచ్చు అని చెప్పి. ఆర్డర్ కాపీ కూడా నా పుస్తకంలో వేశాను. హనుమంతుని పెండ్లి అయింది అని పుస్తకాలు నిన్న తీసుకొచ్చాను 15 రూపాయలు. అవి ఏంటంటే ఆ సాహిత్యం ఏది కూడా నాకు చెందేవి కాదండి, అవి హనుమత్ పీఠానికి చెందేవి. ఆ పైకం మీరు ఒక పుస్తకం తీసుకున్నారంటే హనుమత్ పీఠానికి 10 రూపాయలు ఇచ్చినట్టు కానీ నాకు ఇచ్చినట్టు కాదు అది. దాంట్లో ఆర్డర్ కాపీ కూడా వేశానంటే మనకి విశ్వాసానికి ఓ మాట. గుడివాడ ఉపన్యాసం చెప్పడానికి వెళ్ళాను. ఆ మరుసటి రోజు చంద్రశేఖర శాస్త్రి గారి, మల్లా చంద్రశేఖర శాస్త్రి గారి ప్రసంగం అక్కడే. వారు కూడా వచ్చారని చెప్పి చెప్పారు. అందువల్ల నా ప్రసంగం అయ్యాక పెద్దవారు కదా అని చూడటానికి వెళ్ళాను. వెళితే ఈ సువర్చలాంజనేయాన్ని గురించి ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వచ్చి వారు చెప్పారు, ఎండోమెంట్ వాళ్ళు పీఠాధిపతులకి లెటర్ రాశారు, వారు నా స్వామీజీలు నాకు రిఫర్ చేశారు, నేను వెంటనే కళ్యాణాలు లేవు అని చెప్పి రాసి పారేశాను అని అన్నారు. ఆయన చేసిన పని అది. స్వాములు వారు లేదు, అవన్నీ వాళ్ళు చూసుకుంటూ కూర్చోరు కదా, అందువల్ల దానికి సంబంధించిన పౌరాణికుడు కదా అని చెప్పి ఆయనకి పంపిస్తే ఆయన చేసిన పని ఇది. అందువల్ల అట్లా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం కూడా ఇప్పుడు కళ్యాణాలని ఆమోదించి ఆర్డర్స్ వేసింది. ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి. సికింద్రాబాద్లో తాడ్బందు ఆంజనేయ స్వామి క్షేత్రం ఉన్నది, చాలా ప్రసిద్ధమైన క్షేత్రమే. అక్కడ మార్వాడీలు వాళ్ళు దాని యాజమాన్యంలో ఉండేవాళ్ళు. అక్కడ వాళ్ళు పరాశర సంహితను నా గ్రంథం తెప్పి చదివి వాళ్ళు కళ్యాణాలు చేద్దామని పూనుకుంటే చాలామంది వ్యతిరేకించారు. అప్పుడు నా దగ్గరకు వచ్చి సువర్చలాహనమత్ కళ్యాణాలకు సంబంధించిన ప్రమాణాలన్నీ కూడా రాయించుకుని వెళ్ళి వాళ్ళు ఇంగ్లీషులో, హిందీలో, తెలుగులో 3 భాషల్లో ప్రింట్ చేసి పంచారు. ఆ తర్వాత ఇక వాళ్ళకి ఎదురు లేకుండగా అక్కడ కళ్యాణాలు యథావిధిగా జరుగుతున్నాయి. అట్లా తెలియకపోవటం వల్ల దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నా కూడా తర్వాత తెలుసుకుని జరుపుతూనే ఉన్నారు, దానికి అభ్యంతరం లేదు. కొందరు మాత్రం ఇప్పటికీ కూడా వ్యతిరేకించే వాళ్ళు లేకపోలేదు. చినజీయర్ స్వామీజీ వారికి ఇది సువర్చలాంజనేయం అంగీకారం కాదు. ఒంగోలు నేను ఉండగానే ఆయన శిష్యులే ఒక ఆయన ఏం చేశారంటే స్వామీజీ చేత నాకు బాగా బుద్ధి చెప్పించాలని ఆయన ఆలోచన. కానీ పైకి శాస్త్రి గారు, స్వామివారు వచ్చారు, వారిని ఆహ్వానిస్తే బాగుంటుంది మన దేవాలయానికి అని నాతో చెప్పాడు సలహాగా. సరే ఆహ్వానిద్దాం, అభ్యంతరం ఏముంది అని చెప్పి స్వామివారిని ఆహ్వానించడానికి వెళ్ళాను. వెళితే వారు వెళ్ళేటప్పుడేమో అక్కడ ఉన్న శిష్యులు చెప్పారు 2 నిమిషాల కంటే సమయం లేదండి అని. కానీ వారు ఈ ప్రస్తావన చేశారు, మీరు అక్కడ సువర్చలాంజనేయ ప్రతిష్ఠ చేశారట కదా అని. చేశామన్నారు. ఏమిటి దానికి ప్రమాణము అన్నారు. పరాశర సంహిత, ఖగేంద్ర సంహిత, సుదర్శన సంహిత వంటి సంహితలు ప్రమాణం. పరాశర సంహిత ప్రమాణ గ్రంథం ఎందుకు అవుతుంది అన్నారు. ఎందుకు కాదండి అని అన్నాను నేను. ఎందుకు కాదనేటప్పటికి మీరు భాషాపరంగా పరిశీలించారా గ్రంథాన్ని అన్నారు. పరాశర స్మృతి చూశారా అని అన్నారు. చూశానండి అన్నారు. దానికి దీనికి భాషలో తేడా గమనించారా అన్నారు. పరాశర స్మృతి ధర్మశాస్త్రం కోసం చదివాను, పరాశర సంహిత ఆంజనేయ స్వామి కోసం చదివాను, అంతేగాని భాషాశాస్త్రం కోసం రెండు చదవలేదు అని అన్నాను. అనేటప్పటికీ ఆ రకంగా ఆ దృష్టితో మీరు చూడండి, భాషాశాస్త్రం దృష్టితో మీకు అర్థమవుతుంది తేడా, దానిలో ఇది ఆధునికము అని అర్థమవుతుంది అన్నారు. నేను వారికి నమస్కారం చేసి, అయ్యా మీరు యతీంద్రులు, ఒక గృహస్థుగా నేను ఎక్కువ మీతో వాదించకూడదు, కానీ నాకు నా ఆంజనేయ స్వామి చాలా ముఖ్యం, కాబట్టి ఆయన కోసమని నేను మరి మాట్లాడకుండా ఉండలేను. ఋగ్వేదము దశమ మండలము భాషాశాస్త్ర పరిశీలనతో ఆధునికము అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు, మనం ఒప్పుకుంటామా అన్న అన్నాను. అనేటప్పటికి అపౌరుషేయాన్ని ఆధునికం అంటే ఎట్లా ఒప్పుకుంటామన్నారు. భాషాశాస్త్ర పరంగానే వాళ్ళు చెప్పారు, అక్కడ భాషాశాస్త్రాన్ని వర్తింపజేయటానికి వీల్లేదు అన్నారు. అక్కడ భాషాశాస్త్రం ఎలా వర్తించటం మీకు సమ్మతం కాదు, మా ఆంజనేయ స్వామి విషయంలో కూడా మాకు అదే అండి, అలా చెప్పడానికి వీలేదు, ప్రమాణం కాదు అన్నారు. నేను ఇంకో మాట అన్నాను, అన్నమాచార్యుల వారు మనకు ప్రమాణమేనా, వారి ప్రామాణికతకేమన్నారు. అనేటప్పటికి అన్నమాచార్యుల వారు పరాశర సంహిత ఆధారంగా వ్రాసినటువంటి కీర్తనలు రాగిరేకుల సంఖ్యతో సహా నేను 100 కీర్తనలు ఇవ్వగలను, ఆంజనేయ స్వామి కీర్తన లేను. మరి అన్నమాచార్యుల వారికే ప్రమాణమైన గ్రంథం మనకి ప్రమాణం కాకుండా ఎలా ఉంటుంది అని అన్నా. మేము వస్తున్నాం పదండి దేవాలయానికి వస్తున్నాం అని అన్నారు. మొత్తానికి కాదనలేదు, కానీ తర్వాత మళ్ళీ దాన్ని వ్యతిరేకించారు. వారు ఒక్కరే ఇప్పుడు దాన్ని అంగీకరించటం లేదు, క్రమంగా వారు అంగీకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇంత క్రితం శివ విషయంలో వారు అంత సుముఖంగా ఉండేవారు కాదు. మొన్న శివరాత్రికి అద్భుతమైనటువంటి శివుని చిత్రాన్ని ఆశ్రమంలో ఆవిష్కరించారు. అది ఉగాది నాడు పరిపూర్ణానంద స్వామి, నేను, మన చినజీరు స్వామివారు, మేము ముగ్గురం కూర్చుని సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకే ఉగాది నాడు జరిగింది. అది వేదిక మీద కూడా పరిపూర్ణానంద స్వామి చెప్పారు, చిదంబర శాస్త్రి గారి ఆలోచనతోనే ఇది చేశామని చెప్పి. స్వామీజీ అలా శివుని చిత్రాన్ని ఆవిష్కరింపజేశారు అంటే వారిలో ఉన్నటువంటి ఆలోచన. కాబట్టి సువర్చలాంజనేయం అనేటటువంటిది ఎవ్వరూ కాదనలేనటువంటి విషయం. ఇప్పుడిప్పుడు అందరూ కూడా కళ్యాణాలు జరుపుతున్నారు దేవాలయాల్లో. అందువల్ల ఆ ప్రామాణికతను మనం తెలుసుకున్నాం. ఈ విధంగా హనుమంతునికి సంబంధించినటువంటి అనేక ఉత్తమ లక్షణాలు, ఆయన తత్వము మనం తెలుసుకున్నాం. సమీర కుమార విజయము అని చెప్పి పుష్పగిరి తిమ్మన వ్రాశాడండి. సమీరుడు అంటే వాయువు, సమీర కుమారుడు అంటే ఆంజనేయుడు, సమీర కుమార విజయము అంటే ఆంజనేయ స్వామి గురించే. సకల దైవ ప్రభావములు అతుల కాంతి ప్రతాపములు ఆశ్రయించి పవననందును రూపమై పరిడవిల్లే అని చెప్పి ఆయన సమస్త సద్గుణాలు, సకల దైవ ప్రభావములు సద్గుణములు అతుల కాంతి ప్రతాపములు ఇవన్నీ కూడా ఏకమయ్యి పవననందన రూపమై పరిడవిల్లే అంటారు ఆయన. ఆంజనేయ స్వామి సమస్త సద్గుణాలు కలిసి, సమస్త శక్తులు కలిసి ఆయన పోతపోసినటువంటి రూపము ఆంజనేయుడు అని చెప్పి ఆయన చెబుతారు. అటువంటి ఆంజనేయ స్వామి, ఆయన యొక్క అవతార లక్ష్యం ఏమిటి, ఎలా అవతరించాడు, వీటిని గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. అసలు ఆయన వానరుడు, అసలు వానరుల పుట్టకకు కూడా కారణం ఉన్నదండి. అసలు ఈ వానర జాతి ఎందుకు పుట్టింది అని అంటే, అమృతం కోసమని, సముద్ర గర్భంలో చేరినటువంటి సంపదల కోసమని సముద్ర మథనం జరిగింది కదా. ఆ సముద్ర మథనం జరిగినప్పుడు అనేక రకాల మంచి విషయాలు వచ్చాయి, అనేక రకాల ప్రమాదకరమైనటువంటివి వచ్చాయి. ఇటు అమృతం వచ్చింది, అమృతం వచ్చే ముందు హాలాహలం కూడా వచ్చింది. ఆ విధంగానే లక్ష్మీదేవి వచ్చింది, ఐరావతం వచ్చింది, ఉచ్చైశ్రవసం వచ్చింది, ధన్వంతరి వచ్చాడు, ఇలా చాలా మంచి విషయాలు వచ్చాయి. దాంతోపాటు జనపద ధ్వంసకాలు కూడా పుట్టాయండి ఆ సమయంలో. ఈ విషం పుట్టే ముందు జనపద ధ్వంసకాలు అంటే, జనపద ధ్వంసకాలు అంటే మారి, విషూచి మొదలైనటువంటివి గ్రామాలకు గ్రామాలు లేపేస్తూ ఉంటాయి. ఆ వ్యాధి వ్యాపించింది అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి శక్తి, రోగశక్తి. అలాంటి రోగశక్తులు జనపద ధ్వంసకాలు వ్యాపించాయి. వ్యాపిస్తే అప్పుడు మహర్షులు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు, అయ్యా ఈ విధంగా లోకాలన్నిటికీ ప్రమాదకరమైనటువంటి జనపద ధ్వంసకాలంటే విషవాయువు లాంటివండి. భోపాల్ గ్యాస్ సంఘటన మనకు తెలుసు కదా, ఏమైంది, ఆ గ్యాస్ ప్రసారం జరగటం వల్ల చాలామంది చచ్చిపోయారు. అలాగే బ్రతుకున్న వాళ్ళు కూడా చాలా వికృతమైనటువంటి పరిస్థితులను అనుభవించారు. అలాంటివి అన్నమాట, హలహలం కంటే ముందు అలాంటిది అనేక రకాల వ్యాధులకు కారణమైనటువంటి జనపద ధ్వంసకాలు వచ్చాయి. చూడండి, మనకి ఒక్కొక్క గ్రామంలో ప్లేగు అంటు వ్యాధులు ఇవి వచ్చాయంటే గ్రామాలు చాలా దెబ్బతింటూ ఉంటాయి. దానికి ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే కొలుపులు చేస్తూ ఉంటారు, గ్రామదేవతల వల్ల వీటి నుంచి రక్షణ కోరుతూ ఉంటారు. భగవంతుని ప్రార్థించే రీతిని కూడా చాలా జాగ్రత్తగా ప్రార్థించాలండి. మనం సమయం వచ్చినప్పుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఒక గ్రామంలో ఇట్లాగే విషూచి వ్యాపించిందిట, వ్యాపించి ఈ గ్రామంలో చాలామంది చచ్చిపోతున్నారు. చచ్చిపోతుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఒక సాధువు ఆ పరిసరాల్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, అయ్యా ఇట్లా చనిపోతున్నారు ఏం చేయమంటారు అంటే, మీకు నాంచారమ్మ కులదేవత ఉన్నది కదా గ్రామదేవత, ఆమె కొలుపులు చేయండి అని చెప్పి చెప్పారు. వీళ్ళు ఆమె కొలుపులు చేసి బ్రహ్మాండంగా ఆమెను ప్రార్థించటం మొదలుపెట్టారు. ప్రార్థిస్తుంటే ఇంకా చచ్చిపోతున్నారు. వాళ్ళకి చాలా ఆందోళన కలిగి మళ్ళీ స్వామి దగ్గరకు వచ్చారు. స్వామి దగ్గరకు వచ్చి, ఏం స్వామి ఇంకా ఇంకా ఎక్కువగా చచ్చిపోతున్నారు ఏమిటి అని అంటే, పదండి నేను వస్తున్నానని వచ్చారు. వచ్చేటప్పుడు ఇక్కడ కొలుపులు చేసేవాళ్ళు అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. నమ్మితినమ్మ నాంచారమ్మ, నమ్మితినమ్మ నాంచారమ్మ, నమ్మితినమ్మ నాంచారమ్మ అని చెప్పి ఇది వాళ్ళు ప్రార్థించే ప్రార్థన. ఆగండయ్యా ఆగండి, నమ్మి తినమ్మ నాంచారమ్మ అంటే తినేస్తోంది గ్రామాల గ్రామాలు. అది చెప్పి పలికేటటువంటి పలుకులో కూడా జాగ్రత్తగా పలకాలి. నమ్మి తినమ్మ నాంచ వాళ్ళ ఉద్దేశంలోనే నమ్మి తిని అని, కానీ నమ్మి తినమ్మ నాంచారమ్మ, నమ్మి తినమ్మ నాంచారమ్మ అంటున్నారు, నేను తినేసేస్తున్నారు. అందువల్ల మనం ఉచ్చరించే, మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా కాస్తలో అర్థభేదం వస్తూ ఉంటుందండి. చల్లపల్లి వెంకట శాస్త్రి గారు తెలుసు కదా, తిరుపతి వెంకటకవుల వెంకట, ఆయన కుమారుడు పుత్రాదిచ్చేత్ పరాజయం, ఎవరైనా సరే ఏం కోరుకుంటారంటే తన పుత్రుడు తనకంటే గొప్పవాడు కావాలని కోరుకుంటారు. ఆయన కూడా ఒక మాట ఆయనే చెప్పారు స్వయంగా. ఆయన కూడా కుమారుడు గొప్పవాడు కావాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థించడంలో ఏం చేశారు, నా కుమారుని నాకు తగ్గకుండా చేయమా, నాకు ప్లస్ తగ్గకుండా నాకు దగ్గకుండా చేయమా అని చెప్పి పద్యం రాసుకున్నారట. వాడికి పాల ఉబ్బసం ఉండేది, ఆ దగ్గుపోయింది కానీ నాకంటే గొప్పవాడు కాలేదు అన్నారు ఆయన. దగ్గకుండా చేయమా అనేది తప్పితే తగ్గకుండా చేయమా అనేటటువంటిది జరగలేదు అని. అందువల్ల మనం ప్రార్థించేటటువంటి ప్రార్థనలో కూడా మనం దోషాలు ఏమన్నా పలుకుతున్నామా, తెలుగు అయితే మనకు కొన్ని తెలుస్తాయి, తెలిసినా తెలుగు తప్పులు అంటూనే ఉంటారండి. సంస్కృతం అయితే తెలియదు. అందువల్ల సంస్కృత శ్లోకాలు అవి చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం శ్రద్ధగా చదవాలి, చాలా ముఖ్యమైనటువంటిది. తేజస్విని ఒక శ్లోకం ఉన్నది, తేజస్విని చ, చ అనేది చూతు అనే సంస్కృతంలో ఉన్నాయి కదా. తేజస్విని చ పాంచాలి వందనీయ నిరంతరం అని చెప్పి ఈ పతివ్రతల్ని గురించి చెబుతూ, అహల్యా ద్రౌపది సీతారామండో తేజస్విని చ పాంచాలి వందనీయ నిరంతరం. తేజస్విని చ పాంచాలి అనేటప్పుడు జాగ్రత్త చదవకపోతే తేజస్వి నీచ పాంచాలి వందనీయ నిరంతరం అయిపోదు. ప్రతి శబ్దము కూడా చాలా జాగ్రత్తగా పలకాలి. బ్రహ్మదేవుడు చెప్పాడు ఇట్లా, ఈ బ్రహ్మదేవుడికి సెలవు, వీళ్ళందరూ కూడా మొరబెట్టుకున్నారు ఇట్లా, జనపద ధ్వంసకాల వల్ల గ్రామాలు నాశనం అయిపోతున్నాయి మహానుభావ, ఏమిటి దీనికి మార్గము అని అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేశాడండి వానర జాతిని. ఆ వానర జాతి యొక్క శబ్దాల వల్లనే ఇవన్నీ మటుమాయమైపోతాయి అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. అందువల్లనే ఆంజనేయ స్వామి నామాలలో కిలికిలియారవత్రస్త భూత ప్రేత పిశాచకాహ అని, ఆయన యొక్క కిలికిలి అనేటటువంటి శబ్దం వల్లనే ఇవి జనపద ధ్వంసకాలు పోతూ ఉంటాయి. అట్లాగే భూభుక్కార హతారాతి గర్వాయ నమః అని అంటే, ఆ శబ్దాలు భూభు ఆసనాలలో హనుమదాసనం ఉన్నది. ఈ హనుమదాసనం వేసేటప్పుడు శబ్దం చేయాలి భూ భూ అని, భూ భూ శబ్దాలు చేస్తే అప్పుడు ఈ జనపద ధ్వంసకాలు పోతాయి అని చెప్పి, అవి నామాల్లో కూడా మనకి ఆంజనేయ స్వామి నామాల్లో కూడా కనపడతాయి. ఈ కిచకిచలు, కోతుల యొక్క కిచకిచల వల్ల కొన్ని దుష్టశక్తులు పోతాయని నిన్న చెప్పుకున్నాం కదా, ఆవు ఉంటేనే దుష్టశక్తులు అక్కడికి రావని. అలా వానర జాతి యొక్క కిచకిచల వల్ల దుష్టశక్తులు పోతూ ఉంటాయి. అందుకోసమని అసలు సృష్టి జరిగింది, వానర జాతి యొక్క సృష్టి జరిగిన కారణం అది. ఆంజనేయ స్వామి విషయానికి వస్తే, మహనీయులైనటువంటి వాళ్ళ జననం వెనకాల చాలా కారణాలు ఉంటాయండి, కల్పాంతర సంబంధాలు కూడా ఉంటాయి. అలా ఆంజనేయ స్వామి యొక్క జననం వెనకాల కల్పాంతర సంబంధం కూడా ఉన్నదండి. ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. ప్రతి కల్పంలో అనేక మహాయుగాలు మన్వంతరాలు ఉంటాయి, ప్రతి మన్వంతరంలో అనేక మహాయుగాలు ఉంటాయి. ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మనం, వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో ఉన్నాం మనం. ప్రతి మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఈ నాలుగు కలిసి ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు అనేకం కలిసి ఒక మన్వంతరం, అనేక మన్వంతరాలు కలిసి ఒక కల్పం. ఇలా కాలగణనం ఉంటుంది. ఇది శ్వేతవరాహ కల్పం అయితే రాధంతర కల్పము అని ఉన్నది. ఆ రాధంతర కల్పంలో కశ్యపుడు అని చెప్పి ఒక పండితోత్తముడు ఉండేవాడు. అతడు చాలా ప్రజ్ఞాశాలి, మంచి నిష్ఠాపరుడు. ఆయన భార్య పేరు సాధ్య. ఈ కశ్యపుడు సాధ్య ఏదో శిష్యులకి విద్యాభ్యాసం చేయిస్తూ వాళ్ళు భోజనాలు ఆమె వండి పెడుతూ ఉంటే అట్లా మంచి కార్యక్రమాలతో కాలక్షేపణ చేస్తున్నారు. కానీ వాళ్ళకి సంతానం కలగలేదు. సంతానం కలగకపోతే వాళ్ళిద్దరూ ఆలోచించారు, దేనికైనా సరే తపస్సు వల్ల సాధింపలేనిది లేదు. సంతానం కలగలేదు అంటే దానికి అనేక కారణాలు ఉంటాయండి, మనకి తెలియదు ఏ కారణాల వల్ల కలగలేదు అనేటటువంటివి. పితృశాపాలు కూడా ఉంటాయండి, పితృశాపము, మాతృశాపము, వీట్ల వల్ల కూడా సంతానం కలగదు. తల్లిదండ్రులకి, కర్మ చేయని వాళ్ళకి, పితృకార్యాలు జరపనటువంటి వాళ్ళకి, వాళ్ళకందరికీ కూడా పితృశాపాలు, మాతృశాపాలు సంక్రమిస్తూ ఉంటాయి. అనంత అప్పటికప్పుడు కనపడకపోవచ్చు, అప్పటికే సంతానం ఉన్నది కాబట్టి తెలియకపోవచ్చు, కానీ అనంతర్జన్మలోనూ ఎప్పుడో దాని పరిణామం ఉంటుంది. అప్పుడేమో మనం ఇందువల్ల ఇలా జరిగింది అని తెలియదు. ఇట్లా సంతానం కలగకపోవటానికి అనేక రకాల ప్రతిబంధకాలు ఉంటాయి, నాగదోషాలు ఉంటాయి. ఈ నాగదోషాలు ముఖ్యంగా స్త్రీలకి ఉంటాయండి. స్త్రీలు వాళ్ళ యొక్క ముట్టుగుడ్డలు అవి ఎట్లా పడితే అట్లా వదిలిపెట్టడం వల్ల అవి పుట్టల మీదకి కానీ, ఏదో పాములు సంచరించే చోటకి కానీ అవి వెడితే వాటి వల్ల శపింపబడతారు. అందువల్ల సంతానం నాగదోషము, దానివల్ల అనేక రకాల వాళ్ళకి శారీరకమైనటువంటి సమస్యలు, సంతానం కలగకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వంజ్యాదోషాలు ఇలా అనేక రకాలు ఉన్నాయి కారణాలు సంతానం కలగకపోవటానికి. ఏదైనా ఏ కారణమైనా తపస్సుతో మనం పరిహరించుకోవచ్చు, తపస్స సాధ్యం కానిది లేదు అని చెప్పి ఆలోచించి ఈ కశ్యపుడు, సాధ్య వీళ్ళిద్దరూ కూడా కైలాస పర్వతం మీదకి వెళ్ళారు. పరమశివుణ్ణి గురించి తపస్సు చేద్దాము, ఆయన అనుగ్రహం వల్ల సంతానాన్ని పొందుదాము అని చెప్పి కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేయటం సాగించారు. కైలాస పర్వతంకి వెళితే అక్కడే ఉంటాడు కదా శివుడు, కైలాస పర్వతం మీదే ఉంటాడు కదా, ఇంకా తపస్సు ఎందుకు అని అనుకోకూడదు. కైలాస పర్వతం అనేటటువంటిది అది అధిష్టాన భూమి. ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క భార్య భూదేవి అండి, మనం భూమి మీద ఉన్నామంటే భూదేవి ఇక్కడే ఉందిగా అంటే మనకు భూదేవి సాక్షాత్కరిస్తోందా? సాక్షాత్కరించదు. లక్ష్మీదేవి సాక్షాత్కరిస్తోందా? రూపాయలు మన దగ్గర ఉన్నంత మాత్రాన లక్ష్మీదేవి సాక్షాత్కారం లేదు, దానికి అధిదేవత ఆమె. అలాగే ఆ కైలాసానికి అధిదేవత ఆయన. ఆయన మనకు అట్లా దర్శనమిచ్చేటటువంటి వాడు కాదు, అక్కడ సన్నిహితుడు ఆయన. వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకోసమని అక్కడికి వెళ్ళారు. సర్వాంతర్యామి అయిన భగవంతుడు రామకృష్ణ పరమహంసని ఒక ఆయన అడిగారండి, అయ్యా భగవంతుడు సర్వాంతర్యామి కదా, అంతటా ఉంటాడు, అటువంటి భగవంతుడి కోసమని ఇంకా దేవాలయాలకు వెళ్ళటం ఎందుకు, తీర్థయాత్రలు చేయటం ఎందుకు, అంతటా ఉన్నాడు కదా, మన దగ్గరే ఉన్నాడు భగవంతుడు, అంతంత దూరాలు వెళ్ళవలసిన అవసరం ఏమిటి అని రామకృష్ణ పరమహంసని అడిగితే, అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పారు, నాయన గోవునందు దేహమంతా గోత్వం ఉంటుంది, గోవు లక్షణము, కానీ దాని యొక్క ఫలానుభూతి ఎక్కడ కలుగుతుంది అంటే వాటి స్తనములందే కలుగుతుంది. ఆ విధంగానే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు ఒక్కొక్క చోట సన్నిహితుడై ఉంటాడు, ఆ ఫలానుభూతి అటువంటి చోట కలుగుతూ ఉంటుంది, అవే దేవాలయాలు, తీర్థస్థలాలు, అందువల్ల అక్కడికి వెళితే భగవద్ అనుగ్రహం తొందరగా పొందే అవకాశం ఉంటుంది, అందువల్ల అవి చేయవలసినదే అని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్పాడు. కొన్ని వేదాంతాలు మనమే మాట్లాడుతూ మనం ప్రతికూలంగా వాదిస్తూ ఉంటాం. దేవాలయానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు స్నేహితుడు, తటస్థపడి ఏమిటో దేవాలయానికి వెళ్ళేది, ఇందుగలడందు లేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు. ఏ ఇక్కడ భగవంతుడు కూర్చో అని కూర్చోబెడతాడు, ఏవో కబుర్లు చెబుతాడు, ఇంటికి పంపిస్తాడు. చక్కగా గుడికి వెళ్ళేటటువంటి వాడిని ఇది వేదాంతం అనాలే, మెట్ట వేదాంతం అనాలే. కాబట్టే దొంగలున్నారు జాగ్రత్త రాసే చోట వేదాంతులున్నారు జాగ్రత్త కూడా రాస్తూ ఉంటారు ఇలాంటి వేదాంతాల కోసం. అందువల్ల కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వెళ్ళా అంటే అక్కడ పరమేశ్వరుడు ఎదురుగా కూర్చున్నాడని కాదు, అక్కడ తపస్సు చేయటం సాగించాడు. చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడండి ఈ కశ్యపుడు. చాలా కఠినమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా కఠినమైనటువంటి తపస్సులు చేస్తున్నారు. భగవద్ అనుగ్రహం సంపాదించాలి అంటే మనము ఇప్పటికంటే ఎక్కువ అక్కడికంటే ఎక్కువ మనము సాధన చేసుకుంటూ వెళ్ళినప్పుడే భగవద్ అనుగ్రహం సంపాదిస్తామండి. ఒకటవ తరగతితో ఒకటవ తరగతిలో ఉన్నటువంటి వాడు ఎల్లకాలం ఒకటవ తరగతిలోనే ఉన్నాము మనం. తర్వాత రెండవ తరగతిలోకి వచ్చాం కదా, మూడవ తరగతిలోకి వచ్చాము, డిగ్రీకి వచ్చాము, పెరిగాం కదా. కానీ మరి భగవత్కార్యం దగ్గరికి వచ్చేటప్పటికి రోజు ఎంత చేస్తామో అంతే, అంతకు మించి వేషం కూడా పెంచము అని అనుకుంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళటం ఎట్లా? ఒక మెట్టు ఎక్కాం, ఆ మెట్టు మీద నుంచి ఇంకా భగవంతుడికి దగ్గర కావాలంటే ఇంకో మెట్టుకి ఎగబాకాలి. అంటే మన జీవిత విధానంలోనే ఇంకా కొంత భగవత్కార్యాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఇంకా కొంత నిష్ఠని పెంచుకుంటూ వెళ్ళాలి. ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు ఎట్లా ఉంటాయి అంటే హనుమాన్ చాలీసా ఉన్నదండి, ఆ హనుమాన్ చాలీసా సరిగ్గా రాదు. రానటువంటి సమయంలో చాలా కష్టపడి పారాయణ చేశాడు, చాలా భక్తి శ్రద్ధలతో కష్టపడి పారాయణ చేశాడు, ఫలితం కనపడుతుంది వెంటనే. అబ్బో హనుమాన్ చాలీసా వల్ల ఫలితం కనపడదండి. చాలా అట్లా మాటలు చాలా మాటలు చేశాక బాగా దృఢపడిపోయింది, బాగా కంఠస్థమైంది. ఆ తర్వాత కూడా ఒకే మాట చేసి ఆ ఇందాకట్లాగా ఫలితం రాలేదండి అంటే రాదు. నువ్వు ఒకటవ తరగతిలో ఉన్నప్పుడు అదే ఎక్కువ, భగవంతుడు దానికే అనుగ్రహించాడు. నువ్వు ఇప్పుడు ఇంకా స్థాయి పెరిగాక కూడా నేను అక్కడే ఉంటాను భగవంతుడు అనుగ్రహించాలి అంటే అది జరగదు. అందువల్ల దాన్ని ఇంకా మనము పవర్ పెంచాలి, ఇంకా 11 సార్లు చేయాలి, లేకపోతే 108 సార్లు చేయాలి. అట్లా ఆధ్యాత్మికతలో కూడా మనము స్థాయిల్ని పెంచుకుంటూ వెళ్ళినప్పుడే భగవత్ సన్నిధానానికి మనం చేరుకుంటాం, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం. లేకపోతే వాళ్ళు ఇంత తపస్సులు చేయటం ఎందుకండి? ఆయన ఎలా తపస్సు చేసేవాడు? వర్షాకాలంలో కంఠదగ్నంగా నీళ్లలో ఉండి తపస్సు చేసేవాడు, వేసవి కాలంలో పంచాగ్నుల మధ్య ఉండి తపస్సు చేసేవాడు, చుట్టూతా అగ్ని, పైన సూర్యుడు, సూర్యభగవానుడు, అట్లా ఆ మంటల మధ్య ఉండి తపస్సు చేసేవాడు, ఒంటికాలి మీద తపస్సు చేసేవాడు. ఎందుకు ఇవెల్ల చేయటము అంటే ఆ భగవద్ అనుగ్రహం పొందాలి అంటే ఇంకా సాధనలో మనం కష్ట సహిష్ణుతను నేర్చుకోవాలి. అలా కష్టాన్ని మనం సహించటాన్ని నేర్చుకుంటే, దాని సాధన పెంచుకుంటే మనకి భగవద్ అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుంది. మనం చేసేదంతా కొద్ది చేస్తాము, దానివల్ల భగవంతుడు ఏదో మనకి చేయలేదని చెప్పి ఆ ఏదో అంటారు కానీ భగవంతుడు ఉన్నాడా అండి అని చెప్పి భగవంతుని గురించి మనం శంకిస్తూ ఉంటాం. కాబట్టి మనం సాధనలో ఇంకా పెంచుకోవటం అనేటటువంటిది తెలుసుకోవాలి భగవద్ అనుగ్రహం పొందాలి అంటే. అట్లా ఈ కశ్యపుడు అనేక రకాల ఈ సాధనలో పెంచుకుంటూ తపస్సు చేస్తూ ఉన్నాడు పరమశివుణ్ణి గురించి. భగవంతుడు మొట్టమొదట్లో పరీక్షలు చేస్తాడండి. మనం సాధన చేసేటప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఈ పరీక్షల్లో నెగ్గితే ఆయనే మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా చేస్తాడు. మనం చేసే తపస్సుకి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అందువల్ల ఆ అనుకూలమైన పరిస్థితులు వచ్చేదాకా మనం కష్టపడాలి, పరీక్షల్ని నెగ్గాలి. ఇది ఆధ్యాత్మికతలో మనం నేర్చుకోవలసింది. ఇలా కశ్యపుడు అంత నిష్ఠగా చేశాక పరమశివుడు ఆలోచించాడు. ఆయన సాక్షాత్కరించే ముందే ఆయన ఏం చేశాడంటే అగ్నిదేవుణ్ణిను వాయుదేవుణ్ణి పిలిచాడు. ఈ అగ్నిదేవుడు వాయుదేవుడు కూడా ఆయనలో భాగాలే, అష్టమూర్తుల్లో భాగాలే. యా సృష్టి స్రష్టు రాజ్యా వహతి విధిహుతం యా హవిర్యాచ హోత్రి ఏద్వే కాలం విధత్త శృతి విషయ గుణ యాశ్రిత వ్యాప్య విశ్వం అని చెప్పి కాళిదాసు చెప్తాడు. అటువంటి అష్టమూర్తుల్లో ఉన్నటువంటి వాయువుని అగ్నిదేవుణ్ణి పిలిచి, ఓ వాయువగ్నులారా, నన్ను గురించి కశ్యపుడు ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, మీరిద్దరూ కూడా అతనికి సహకరించవలసింది, వెళ్ళి వటు రూపంలో వెళ్ళి ఆయనకి సహకరించవలసింది అని చెప్పి కశ్యపుడి దగ్గరికి పంపాడు పరమశివుడు. ముందు తాను సాక్షాత్కరించే ముందు మంత్రి గారు వచ్చే ముందు వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో ఎస్కార్ట్ వాళ్ళు వస్తారే పైలట్ అంటారు, అట్లా ముందు వీళ్ళని పంపించాడు ఆయనకి సహకరించడం కోసమని. వీళ్ళు వటరూపంలో వెళ్ళారు, కశ్యపునికి నమస్కారం చేశారు, అయ్యా మీరు చాలా గొప్ప తపస్సు చేస్తున్నారు, మేము కూడా మీకు సేవ చేసి ధన్యులం అవుతాము అని చెప్పి ఆయన అనుమతి తీసుకుని ఎప్పుడు కావాలిస్తే అప్పుడు శుభ్రజలములు, ఫలములు, పుష్పములు, సమిధలు, దర్భలు ఇలాంటివన్నీ కూడా ఆయనకి ఎప్పుడు ఏవి కావాలో అవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నారు ఈ అగ్నిదేవుడు వాయుదేవుడు. అలా తపస్సు కొనసాగుతూ ఉండగా దానికి పరిణతి వచ్చింది, పరిపూర్ణత పరిపక్వత వచ్చింది తపస్సుకి. పరమశివుడు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించేటప్పటికి కశ్యపుడు సాష్టాంగ నమస్కారం చేశాడు, పరమానంద భరితుడై నమస్కారం చేస్తే పరమశివుడు అన్నాడు, ఓ కశ్యప ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేశావు, ఏ కోరికతో తపస్సు చేశావో చెప్పవలసినది అని. అనేటప్పటికి కశ్యపుడు అన్నాడు, భగవన్ మమ పుత్రశ్చాస్త్వమిచ్చేశవరో మమ. ఓ మహానుభావ, నీవు నాకు కుమారుడు కావలసినది, ఇదే నా కోరిక అన్నాడు. నా కొడుకు పుట్టాలి అని చెప్పి అంటాం ఎందుకు, కొడుకు పుట్టాలి అని అంటాం మళ్ళీ నువ్వే కా ఇవన్నీ కాక నువ్వే కొడుకు పుట్టాలి అంటే అన్నీ దాంట్లోనే వచ్చేసాయి కదా, కాబట్టి నీవు నా కుమారుడిగా పుట్టాలి అని చెప్పి కోరేటప్పటికి తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి ఈయన ఏది కోరబోతున్నాడో ఆయనకి తెలుసు. పరమశివుడు సర్వజ్ఞుడు, సర్వజ్ఞనామధేయము శరువునకే అని చెప్పి ఆయన అవతారమైనటువంటి హనుమంతుడు కూడా అలా సర్వజ్ఞుడే. అందువల్ల ఆయనకి తెలుసు ఈయన వరం కోరబోయేది, కాబట్టి ఈ వరానికి అర్హమైనటువంటి తపస్సు జరిగేదాకా ఆయన సాక్షాత్కరించాల. తథాస్తు అన్నాడు, అంటే నీకు నేను కుమారుడిగా పుడతాను అని చెప్పి వరం ఇచ్చాడు కశ్యపునికి. అక్కడే ఉన్నారు అగ్నిదేవుడు వాయుదేవుడికి సేవలు చేస్తూ ఉన్నారు కదండి, వెంటనే వాళ్ళు అన్నారు నమస్కారం చేసి, ఆవయోరపి పుత్రత్వం భజ శంభో నిజ ఆజ్ఞయా అన్నారు. అయ్యా మాకు కూడా ఆ కోరికగా కలుగుతోంది, మాకు కూడా నువ్వు సంతానం కావలసింది అని చెప్పి వెంటనే వాళ్ళకు కూడా తథాస్తు చెప్పాడు శివుడు. కాబట్టి ఇప్పుడు పరమశివుడు కశ్యపునకు సంతానం కావాలి, అగ్నిదేవునికి సంతానం కావాలి, వాయుదేవునికి సంతానం కావాలి, ముగ్గురికి సంతానం అవుతాను అని చెప్పి మాట ఇచ్చాడు. అయిపోయింది రాధంతర కల్పంలో జరిగినటువంటి సంఘటన. ఆ తరువాత కల్పాలు యుగాలు యుగాంతరాలు జరుగుతున్నాయి. ఓ మాట, కైలాసంలో పార్వతి పరమేశ్వరులు కూర్చుని ఉన్నారు, ఆయన ధ్యానమగ్నుడై ఉన్నాడు పరమేశ్వరుడు. అలా ధ్యానమగ్నుడై ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒక్క మాటగా కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికి ఆ పరమేశ్వరుని చూసింది పార్వతి. నాథ ఏమిటి హఠాత్తుగా ధ్యానం నుంచి బయటకు వచ్చారు అని అడిగేటప్పటికి పరమశివుడు అన్నాడు, పార్వతి నా స్వామి శ్రీమన్నారాయణుడు భూలోకంలో అవతరించబోతున్నాడు, నాకు ఆయన త్రిపురాసుర సంహారంలో అస్త్రముగా సహకరించాడు, నారాయణాస్త్రముగా సహకరించి నన్ను కృతకృత్యుణ్ణి చేశాడు, కాబట్టి దానికి ప్రత్యుపకారంగా నేను కూడా భూలోకంలో పుట్టబోతున్నాను అని చెప్పి ఆయన పార్వతికి చెప్పాడు. ఎందుకు అంటే రావణాదులు విజృంభించారు వాళ్ళ వధ కోసమని అని కూడా చెప్పాడు. పార్వతి అడిగింది, నాథా రావణాసురుడు మీ భక్తుడు కదా, అటువంటి మీ భక్తుణ్ణి ఏ విధంగా మీరు సంహరించగలరు, అతని సంహారానికి మీరు ఏ విధంగా సహకరించగలరు, సంహరించలేకపోయినా సహకరించడానికైనా మీకు ఎలా ఒప్పుతుంది అని అడిగేటప్పటికి అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు, పార్వతి ఆ రావణాసురుడు తన యొక్క ఒక్కొక్క శిరస్సుని ఖండించి హోమం చేశాడు, నన్ను గురించి యజ్ఞకార్యం నిర్వహించాడు, ఆ యజ్ఞంలో నాకు సంబంధించినటువంటి ఏకాదశి రుద్రులు కదండి, ఏకాదశి రుద్రుల్లో 10 రుద్రులని తృప్తిపరచాడు, ఒక్క రుద్రుడు వంచితుడయ్యాడు, చివరి రుద్రుడైనటువంటి అజైకపాద రుద్రుడు ఆయన పొందలేకపోయాడు, కాబట్టి ఆ అజైకపాద రుద్రుని అవతారంగా నేను వెళ్ళబోతున్నాను అన్నాడు. ఆంజనేయ స్వామి అజైకపాద రుద్రావతారం అండి. పరమశివుని యొక్క అవతారాల్లో ఏకాదశ రుద్రుల్లో అజైక పాద రుద్రావతారం హనుమంతుడు ఏకాదశ రుద్రుల్లో, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. అలా చెప్పాడు పరమశివుడు. సరే అయిపోయింది. పరాశర సంహితలో మైత్రేయుడు అడుగుతాడు పరాశరుణ్ణి, కథం పరశివస్వామిన్, ఓ మహానుభావ, ఆ పరమశివుడైనటువంటి ఆయన దాసుడెందుకయ్యాడు, రామదాసు ఎందుకవలసి వచ్చింది, బ్రూహి శంభో నిజా భూహి బ్రూహి దేవ నిజాజ్ఞయ అని చెప్పి మహానుభావ ఆయన యొక్క రామదాసత్వ కారణాన్ని నాకు తెలియజేయవలసింది అని చెప్పి మైత్రేయుడు అడిగితే, అప్పుడు పరాశరుల వారు చెబుతారండి, పరమశివుడు విష్ణువుకి దాసుడయ్యాడు కదా, ఎందుకు చేయవలసి వచ్చింది ఈ దాస్యము అని అడిగితే అప్పుడు చెబుతాడు, ఓ మైత్రేయ మహాముని, పూర్వము గార్ధభనిస్వనుడు అని చెప్పి ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడి పేరు గార్ధభనిస్వనుడు. గార్ధభము అంటే గాడిదండి, నిస్వనము అంటే ధ్వని. వాడు అరిస్తే భయంకరమైనటువంటి గాడిద శబ్దం వచ్చేది. ఆ గాడిద శబ్దానికి ఎంత భయంకరమైన శబ్దము అంటే కర్ణభేరి బ్రద్దలై చచ్చిపోయేవాళ్ళని చంపేటటువంటి పద్ధతులలో కర్ణభేరిని బ్రద్దలు చేయటం కూడా ఒక విధానం. ఈ నియుద్ధం ఉన్న చూశారు, ఆయుధాలు లేకుండా చేసే కరాటే జూడో వీటిలో కరపుట ప్రహారం అని చెప్పి ఈ విధంగా చేతులు పెట్టి అలా చెవుల మీద కొడితే పడిపోతాండి కర్ణభేరి బ్రద్దలై. ఆ కొట్టేటటువంటి పద్ధతులు తెలిసినటువంటి వాళ్ళు కొడితే అట్లా, ఈ చైనా వాళ్ళు వాళ్ళు వాళ్ళ యొక్క యుద్ధ నైపుణ్యాలు చూస్తాం, ఓ చిన్న దెబ్బ కొడితే కళ్ళుదిరిగి పడిపోతాం మనం, పెద్ద భయంకరమైనటువంటి దెబ్బ కొట్టక్కల అంటే ఆ ఆయు పొట్టలు ఎక్కడ కొట్టాలో అట్లా అక్కడ కొడితే అలాంటివి జరుగుతుందన్నమాట. ఒక సినిమాలో కూడా చూపించారండి, పెద్ద అద్దాల ఒక భవనమో ఏదో దేంట్లోనో ఉంచి భయంకరమైనటువంటి శబ్దాలు చేస్తారు, ఆ శబ్దాల నాదానికి పడి చచ్చిపోతారంటే, అంటే శబ్దంతో మనిషిని చంపేసేయచ్చు. అట్లాంటి వాడన్నమాట వీడి గార్ధవనిస్వనుడు. భయంకరమైనటువంటి ఆ అరుపుతో కర్ణభేరులు బద్దలై జనం చచ్చిపోయేవాడు. రాక్షసుల వల్ల అనేక రూపాల్లో సంహారాలు జరుగుతూ ఉంటాయి. మనకి పురాణాల్లో గార్ధవనిస్వనుడు మరొకడు కూడా ఉన్నాయండి. భారతంలో శిశుపాలుడు, శిశుపాలుడు కూడా గార్ధవనిస్వనుడే. శిశుపాలుడు పుట్టంగానే గాడిద అరుపుతో నాలుగు చేతులతో మూడు కళ్ళతో పుట్టాడు వాడు సాత్వతి దమఘోషులకి. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు, ఏమిటా ఇట్లా వికృతమైనటువంటి బిడ్డ పుట్టాడు అని చెప్పి. వెంటనే ఆకాశవాణి పలికింది, ఓ సాత్వతి, నువ్వు దీని గురించి విచారించద్దు, ఎవరు ఎత్తుకుంటే ఈ బిడ్డకి సంబంధించినటువంటి ఆ అధికమైన నేత్రము, అధికమైనటువంటి హస్తములు, ఆ గాడిద అరుపు పోతుందో వాడి చేతుల్లో ఇతని మరణం ఉన్నది అని గుర్తించు అని చెప్పి ఆకాశవాణి పలికింది. దాంతో సహజంగానే వికృతంగా పుడితే, ఇప్పుడు దూడ రెండు తలకాయల దూడ పుట్టిందన్నారనుకోండి, మొత్తం క్యూ కడతారు అందరూ చూడటానికి. ఏదైనా టికెట్ పెట్టినా కూడా టికెట్ ఇచ్చి చూస్తారు రెండు తలకాయల దూడ ఎట్లా పుట్టిందో అని. అలా వింత శిశువు పుట్టింది అనేటప్పటికి చాలామంది వచ్చి చూసేళ్ళేవాళ్ళు. ఈ సాత్వతి అందరి చేతికి ఇచ్చేది. ఎందువల్ల, ఎవడెత్తుకుంటే ఈ తేడా వస్తుందో, వాడి వల్ల మరణం కదా. రేపల్లో ఉన్నటువంటి బలరామకృష్ణులకు కూడా తెలిసింది, మన అత్తకి మేనత్తే సాత్వతి, కృష్ణుడికి మేనత్తే అవుతుందండి, కుంతి సాత్వతి వీళ్ళందరూ కూడా మేనత్తలే. ఏకలవ్యుడు ఉన్నాడు చూశారు, ఆ ఏకలవ్యుడు తల్లి కూడా కృష్ణుడి మేనత్తండి. ఆమె వెళ్ళిపోయి ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది ఎస్సీ. ఆ ఏకలవ్యుడు వీళ్ళని విరోధించి సహజంగా వేరే వివాహాలు చేసుకుంటే వాళ్ళకి వీళ్ళకి విరోధాలు ఏర్పడతాయి. అట్లా కృష్ణుడికి ప్రతిపక్షంగా ఉన్నాడు వాడు, దుర్యోధన పక్షం చేరేటటువంటి వాడు. ధర్మయుద్ధంలో వాడు కనుక కర్ణుడికి తోడయి కౌరవపక్షాన ఉంటే వాళ్ళని జయించటం అసాధ్యమండి. అందుకోసమే ద్రోణాచార్యుడు ఆ ఏకలవ్యుడిని మొట్టమొదటే ధర్మకార్యం అది. ద్రోణాచార్యుడు చేసినటువంటిది అధర్మం కాదు, పరమధర్మం అది. అంతటి భీష్ముడు కానీ ద్రోణుడు కానీ ఏది చేసినా కూడా కృష్ణ పరమాత్మ ఏ ధర్మకార్యాన్ని స్వీకరించి అవతరించాడో ఆ ధర్మకార్యానికి ప్రోత్సాహకరంగానే వీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు. అభిమన్యుణ్ణి చంపిన విషయంలో కూడా అది జరగవలసిన రీతే జరిగిందండి. నిజం చెప్పాలంటే అభిమన్యుణ్ణి చంపుకున్నది ఎవరు? స్వయంగా మేనల్లుని కృష్ణ పరమాత్మే చంపుకున్నాడు. అలా కాకపోతే అభిమన్యుణ్ణి చంపడానికి మార్గం లేదు, మళ్ళీ ఇంకో అవతారం ఎత్తాల్సినంత ప్రమాదం ఉన్నది. అందువల్ల అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించేటటువంటి జ్ఞానమే కలిగని ఇచ్చాడు, యువతలకి తీసుకొచ్చేసేసాడు అర్జునుణ్ణి. కాబట్టి వాడు అభిమన్యుడు చనిపోవటమే, పద్మవ్యూహంలో చనిపోవటమే లక్ష్యం కృష్ణ పరమాత్మకి కదా. ద్రోణాదులు చేసిన పని ఏమిటి? అదే కదా. కాబట్టి కృష్ణుడికి లక్ష్యమే, ధర్మ లక్ష్యమే వాళ్ళు నెరవేర్చారు. ఇవి ప్రత్యక్షంగా మనకు కనపడవు, పరోక్షంగా అవి ధర్మానుకూలములే. ఇవి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు. కాబట్టి వాళ్ళకి తెలిసింది మన మేనత్తకి వింత శిశువు పుట్టాట, చూసొద్దాము అని చెప్పి బలరాముడు కృష్ణుడు కూడా బయలుదేరి వచ్చారు. రాగానే సాత్వతి ముందు పెద్దవాడు కదా, ఎరా బలరామా, వీడు చూడరా మీ బావని ఎత్తుకోరా అని చెప్పి శిశుపాలుణ్ణి ఇచ్చింది. ఆ బలరాముడు చీచీ అనేదో కాసేపు లాలించాడు, అత్తకిచ్చాడు. ఆయన కృష్ణ నువ్వు కూడా ఎత్తుకోరా అని చెప్పి కృష్ణుడికి ఇచ్చింది. ఆ కృష్ణుడు ఎత్తుకోగానే టప్పు ఎగిరిపోయాయి, ఆ కన్ను పోయింది, ఆ చేతులు పోయి, ఆ గాడిదెరుపు పోయింది. వెంటనే సాత్వతి కృష్ణుడి చేతులు పట్టుకుంది. ఎరా నాయన, నీ చేతిలోనే వీడి మరణం రాసిపెట్టింది, మేనత్తను నన్ను చూసైనా సరే వాడిని క్షమించాలి అని చెప్పి ఆమె ఆయన దగ్గర ఒక విధమైనటువంటి అనుమతి తీసుకుందనుకోండి. అట్లా ఆ శిశుపాలుడు కూడా గార్ధపనిస్తున్నాడు, వీడు గార్ధపనిస్తున్నాడు. వీడు పరమశివుణ్ణి గురించి తపస్సు చేశాడు, అనేక రకాల వరాలు పొందాడు. సహజంగా రాక్షసులు ఎక్కువగా శివుణ్ణి గురించే తపస్సు చేస్తారండి. రావణాసురుడు కానీ భస్మాసురుడు కానీ గార్ధపనిస్తున్నాడు ఎవరైనా. ఎందువల్లంటే వాళ్ళు తామస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళకి ఫలితం ముఖ్యం, గమ్యం ముఖ్యం, మార్గం కాదు వాళ్ళకి కావాల్సింది. ఏ మార్గంలో పోతాము అని కాదు, గమ్యం చేరటం ముఖ్యం. కాబట్టి వాళ్ళ లక్ష్యం నెరవేర్చుకోవటం కోసమని సులభంగా బాగా జ్ఞానం కావాలి అనుకున్నటువంటి వాడు కష్టపడి పుస్తకం మొత్తం చదువుకుంటాడు, ఇంపార్టెంట్ కోరడు. కానీ ఎలాగైనా ప్యాస్ అయితే చాలు అనుకున్నవాడు ఇంపార్టెంట్ పెట్టించుకుని అంతవరకే చదువుతాడు. వాడు ఒక రాజస ప్రవృత్తి, సాత్విక ప్రవృత్తి గలవాడు మొత్తం చదువుతాడు. తామస ప్రవృత్తి వాడు ఏం చేస్తాడు? కాపీలు తీసుకెళ్ళి, వాడు ప్యాస్ అవ్వడం కావాల్సిన జ్ఞానం ఒక్కర్లేదు, ఏమక్కర్లేదు, కాపీలు తీసుకెళ్ళి రాస్తాడు. ఇది ప్రవృత్తిలో తేడా. అలా రాక్షసులది తామస ప్రవృత్తి కాబట్టి వాళ్ళకి ఎలాగైనా సరే ఫలితం ముఖ్యం. అందుకోసమని పరమశివుణ్ణి గురించి తపస్సు చేస్తే ఆయన బోళా శంకరుడు పాపం, ఆయన నెత్తిన చేయి పెట్టే వాళ్ళకు కూడా ఆయన వరాలు ఇచ్చాడు భస్మాసురుడికి. కాబట్టి రాక్షసులు ఎక్కువగా పరమశివుణ్ణి గురించే తపస్సు చేస్తారు, సులభంగా మన కోరికలు తీరుతాయి అని చెప్పి. ఈ గార్ధవనిస్తనుడు కూడా పరమశివుణ్ణి గురించి చాలా గొప్ప తపస్సు చేసి అనేక రకాల వరాలు పొందాడు. ఇక వరాలు పొందినప్పటి నుంచి వాళ్ళ పనేమిటి రాక్షసులు చేసేది? సజ్జనుల్ని బాధిస్తూ ఉండటం. ఆయుధము మంచివాడి చేతిలో ఉంటే, కత్తి మంచివాడి చేతిలో ఉంటే అది దర్భలు కోసుకోవటానికో పళ్ళు కోసుకోవటానికో ఇంకేవైనా మంచి పనులకో ఉపయోగపడుతుంది. అదే దుర్మార్గుడి చేతిలో ఉంటే హత్యలు చేయటానికి ఉపయోగపడుతుంది. ఆయుధం ఒకటే, ఆ వినియోగించుకునేటటువంటి వాడిని బట్టి దాని యొక్క రీతి ఉంటుంది. కాబట్టి ఈ వరాలు, భగవంతుని యొక్క వరాలు పొందినా తామస ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసులు ఏం చేస్తూ ఉంటారంటే సజ్జనుల్ని బాధ పెడుతూ ఉంటారు, యజ్ఞయాగాది కాలకి విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు, వాళ్ళ ప్రవృత్తి అది. అలాగే ఈ గార్ధవనిస్వనుడు కూడా అనేక రకాల కష్టాలు పెట్టడం సాగించాడు దేవతల్ని మహర్షుల్ని. వీళ్ళందరూ పరిగెత్తికి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరపెట్టుకున్నారు, సృష్టికర్త కాబట్టి, అయ్యా ఏమిటి మాకు ఈ గతి, ఆ గార్ధవనిస్వనుడి వల్ల మేము చాలా ఇక్కట్లు పడుతున్నాము, వాడు అంతమయ్యే ఉపాయం ఏదైనా చూడవలసింది అని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పారు. చెప్పుకుంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, ఈ గార్ధవనిస్తునుడు పరమశివుడి వరాల వల్ల బలిసి ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికే వెళదాం, ఆయన సలహా తీసుకుందాం, మరి ఈ బాధల నుంచి తరుణోపాయం ఏమిటో ఆయన్నే అడుగుదాం అని చెప్పి శివుడి దగ్గరికి వచ్చారు. బ్రహ్మదేవుని తీసుకుని ఇంద్రాదేవతలందరూ కూడా వచ్చారు. శివుడు వాళ్ళకి స్వాగతం పలికాడు. ఎందుకు వచ్చారు మహానుభావులారా చెప్పవలసిందే అనేటప్పటికీ వాళ్ళు ఈ గార్ధవనిస్తుని యొక్క సమస్యలు చెప్పారు. చెప్పేటప్పటికి శివుడు చెప్పాడు, విషవృక్షోపి సంవర్చ స్వయం చేత్తుం అసాంప్రతం. ఓ బ్రహ్మదేవా, నీకు తెలియంది కాదు, విషవృక్షాన్నైనా పెట్టిన చేత్తో పెరగకూడదు అంటారు, కాబట్టి వాడు నా వల్ల వరాలు పొందాడు, నేను వాడిని సంహరించడం జరగదు. అసలు వాడంత తేలిగ్గా సంహరింపబడడు, అలాంటి వరాలు వాడు పొంది ఉన్నాడు, అంతగా బలిసి ఉన్నాడు వాడు అని చెప్పి పరమశివుడు చెప్పాడు. ఇంకా ఏం చేయాలి? బ్రహ్మదేవుడు తను ఏం చేయలేక శివుడి దగ్గరికి వస్తే శివుడు ఈ విధంగా చెప్పాడు. ఇక మూడో ఆయన శ్రీ మహావిష్ణు మిగిలాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా, శివుడు, బ్రహ్మేంద్రాదులు వీళ్ళందరూ కలిసి. శివుడు విష్ణుమూర్తి కూడా వీళ్ళందరికీ స్వాగతం చెప్పి కుశల ప్రశ్నలు వేశాడు. ఎందుకు వచ్చారు అని అడిగేటప్పటికీ వాళ్ళు చెప్పారయ్యా, గార్ధవనిస్తునుడు పరిస్థితి ఇట్లా ఉన్నది అనేటప్పటికీ వెంటనే ఆ మాట వింటూనే చెప్పాడు విష్ణుమూర్తి, నేను ఆ గార్ధవనిస్తునుడిని సంహరిస్తాను అన్నాడు. అది ఆత్మవిశ్వాసం. అంటే విష్ణుమూర్తికి ఏముందిగా చెప్పడానికి ఏముంది, కానీ మహానుభావుడు రాముడు మునులందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే రాముడికున్నటువంటి లక్షణాల్లో ఆత్మవాన్ అని ఒక లక్షణం ఉన్నది, ఉత్తమ లక్షణం. ఆ మునులకే ఆయన అభయం ఇచ్చాడు, నేను వాళ్ళందరినీ సంహరిస్తాను. ఈ మానవ మాత్రుడు ఆ రాక్షసుల్ని అంతమందిని సంహరిస్తాను అని ఎలా మాటిచ్చాడు అంటే ఆత్మవిశ్వాసం అటువంటిది. నిజంగానే ఆత్మవిశ్వాసానికి తగ్గట్టుగానే 14,000 మంది రాక్షసులని 72 నిమిషాల్లో చంపేశాడు. కేవలం మానుష బలమే, అక్కడ మానుష శక్తి అంటే అస్త్రాలు మంత్రభూతములైనటువంటివి కాబట్టి మొత్తానికి ఆ శక్తితో చంపాడు. అవి అర్జునుడికి ఉన్నాయి అట్లాంటివి, అందరికీ మనుషులకు కూడా ఉంటాయి. అలాంటి రీతిగానే విష్ణుమూర్తి చెప్పాడు, నేను వాడిని సంహరిస్తాను అని. వెంటనే అక్కడున్న పరమశివుడు అన్నాడు, నారాయణ నువ్వు తొందరపడక, వాడు నా వల్ల అనేక రకాల వరాలు పొంది ఉన్నాడు, అందువల్ల అంత తేలిగ్గా వాడు మరణించడు, నువ్వు తొందరపడి మాట ఇవ్వక అన్నాడు. అనేటప్పటికి పౌరుషం వచ్చింది శ్రీమన్నారాయణమూర్తికి. పౌరుషం వచ్చి అన్నాడు, పరమశివ నేను మాట ఇచ్చాను వాడిని చంపుతాను అని, నేనే కనుక వాడిని చంపలేకపోతే నేను నీకు దాసుని అవుతానన్నాడు. వెంటనే శివుడికి కూడా పౌరుషం వచ్చింది, ఇదే చెబుతున్నాను, నువ్వు కనుక ఆ గార్ధవనిస్తుని చంపగలిగితే నేను నీకు దాస్యం చేస్తానన్నాడు పరమశివుడు. ఇద్దరు పందాలు వేసుకున్నారు. వెంటనే శ్రీ మహావిష్ణువు మరోమారు మోహిని అవతారం ఎత్తాడండి. అమృతాన్ని పంచిపెట్టినప్పుడు మోహిని అవతారం ఎత్తాడే, అటువంటి మోహిని అవతారం ఎత్తి చేతిలో కళ్ళు ముంత పెట్టుకున్నాడు. కళ్ళు ముంత తీసుకుని ఆ గార్ధవనిస్వని యొక్క నగర ఉద్యానవనంలో సంచరించటం మొదలుపెట్టాడు. మొదలుపెట్టింది మోహిని కదా, స్త్రీలింగం చెప్పాలి, అలా సంచరిస్తూ ఉన్నది. ఈ గార్ధవనిస్వని యొక్క చారులు చూశారు, భటులు చూశారు, చూసి పరిగెత్తుకెళ్ళారు వాడి దగ్గరికి. వెళ్ళి అయ్యా ఎంతటి అపురూప లావణ్యమతని చెప్పగలము, అసాధారణమైనటువంటి సౌందర్యం అది, నిజంగా ఆమె తప్పకుండా మీకే రాణి కావాలి, మహారాజులైనటువంటి మీకు రాణి కావాలి అని చెప్పి వీళ్ళు బాగా ఆయనకి వర్ణించి చెప్పేటప్పటికి ఆ తామస ప్రవృత్తి ఉన్నటువంటి వాడికి కామం బాగా తొందరగా అంటుతుంది ఈ కామ ప్రవచనాలు. వాడు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి వనంలో మోహిని ఉన్నది. పరవశుడైపోయాడు ఆ మోహిని చూసి, అమాంతం మోహిని కౌగిలించుకోబోయాడు. కౌగిలించుకోబోయేటప్పటికి ఆ మోహిని అన్నది, ఆగవయ్యా ఎందుకు తొందరపడతావు, నేను నీకోసమనే వచ్చింది అని. వాడు ఇంకా పరమానందపడ్డాడు. ఆమె అన్నమాట ఏమిటి, నేను నీకోసమే వచ్చింది, నిజమేగా, నిజమైనటువంటి దానిలో కూడా చాలా దొంగతిరుడు మాటలు ఉంటాయి. నేను నీకోసమనే వచ్చిందని చెప్పి అనేటప్పటికి వాడు పరమశించాడు అని
తొందరపడతావెందుకు, ఇదిగో ఈ మద్యము స్వీకరించు, ఈ మద్యాన్ని తాగి హాయిగా సుఖపడదు గానివి అని అన్నది అని ఆ కళ్ళు ముంత ఇచ్చింది. ఇచ్చేటప్పటికి వాడు దాన్ని తీసుకుని గుటగుటగుటగుట తాగేశాడండి. ఎప్పుడైతే దీన్ని తాగాడో వాడికి కళ్ళు తిరిగి ఒళ్ళు తిరిగి నేల మీద పడ్డాడు. వెంటనే విష్ణుమూర్తి మోహిని అవతారం చాలించి తోడేరు రూపాన్ని పొంది ఆ గార్ధపునిస్వనుడిని పొట్ట చీల్చి అవతల పారేశాడు. చచ్చిపోయాడు గార్ధపునిస్వనుడు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? పరమశివుడు ఓడిపోయాడు. ఆయన వెంటనే పార్వతితో చెప్పాడు, పార్వతి నువ్వు వెళ్ళి మీ నాన్నగారింట్లో హిమోత్పర్వతం మీద ఏదో జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తాను, నేను విష్ణుమూర్తికి దాస్యం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను, అందువల్ల వెళ్ళొస్తానన్నాడు. అనేటప్పటికీ అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, పరమశివ మనం ఏది చేసినా లోక సంగ్రహణార్థమే జరుగుతుంది, కాబట్టి నేను రాబోయే త్రేతాయుగంలో భూలోకంలో అవతరించబోతున్నాను, అప్పుడు నువ్వు ఈ ప్రతిజ్ఞ నెరవేర్చుకుందు గానివి, ఈ దాస్యాన్ని అప్పుడు నెరవేర్చుకుందు గానివి, మనలో భేదాలేమీ ఉండవు, మనలో భేదాలు ఆలోచించటమే అది చాలా తప్పు. మద్భక్తో శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ తా ఉభవు నరకం యాత యావచ్చంద్ర దివాకరం. విష్ణుమూర్తి చెప్పాడు, మద్భక్తో శంకరద్వేషి నా భక్తుడయి శివుణ్ణి ద్వేషించేవాడు, శివుడి భక్తుడై నన్ను ద్వేషించేవాడు, వీళ్ళిద్దరూ నరకానికి వెళ్ళేవాళ్ళేను అని చెప్పి చెప్పాడు. కాబట్టి వాళ్ళిద్దరు యందు అభేదభావాన్ని చూడాలి మనం. ఎవరు దాసు, ఎవరు యజమాని, ఈ రకమైనటువంటి ఇద్దరు కూడా సమానమైనటువంటి వాళ్లే. ఆ భావంలో చూడగలిగినప్పుడే మనం వాళ్ళ అనుగ్రహాన్ని పొందగలుగుతాం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ. ఈయనలో ఆయన ఉంటాడు, ఆయనలో ఈయన ఉంటాడు. యథాంతరం నపశ్యామి తదామే స్వస్తిరాయుషి. ఎప్పటి వరకు అయితే నేను వాళ్ళ మధ్య భేదాన్ని చూడనో అంతవరకే నాకు ఆయుష్షు స్వస్తి శుభము చేకూరుతాయి అని. కాబట్టి వాళ్ళ మధ్య అంతరం చూస్తే మనకు అవి రెండు దెబ్బతింటాయి. ఆయుర్దాయానికి మంచిది కాదు, శుభానికి మంచిది కాదు. కాబట్టి శివకేశవుల మధ్య భేదాన్ని మనం చూడకూడదు అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు. ఆ విధంగా విష్ణుమూర్తి చెప్పిన మాట ప్రకారము తరువాత త్రేతాయుగంలో ఆయనకి దాస్యం చేయటానికి నిర్ణయం చేసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఆ తరువాత కాలంలోనే త్రేతాయుగం వచ్చింది. రావణాదులు బాగా విజృంభించి చాలా ప్రమాదకరమైనటువంటి రీతిగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మళ్ళీ వీళ్ళందరూ సమావేశులయ్యారండి, దేవతలు మునులు. ఇవి ఆనాడు రాజకీయాలు అనిపించుకోవండి. లోక సంరక్షణార్థము మహర్షులు కూడా వాళ్ళు తపస్సులు చేసుకునేటటువంటి వాళ్ళకి ఇవెందుకు ఈ రాజకీయాలు, వాళ్ళ మీద వాళ్ళని ఎలా చంపాలి అనే ప్రయత్నాలు ఇవి అనకూడదు. లోక సంరక్షణార్థం వాళ్ళు కూడా ఏకత్రితులయ్యి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళందరూ ఈ రావణాదుల బాధ నుంచి ఎలా మనం బయటపడాలి అని చెప్పి ఆలోచించి దేవతలు రాక్షసులు వీళ్ళందరూ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళారు. అయ్యా, ఈ రావణాదుల బాధ నుంచి మాకు రక్షణ కావాలి అని చెప్పి. సరే, బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి కూడా కలుపుకుని బదరికా వనానికి వెళ్ళాడండి. అక్కడ నరనారాయణులు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ నరనారాయణుల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన అడిగిన మీదట చెప్పారు, ఎందుకు వచ్చారు మీరంతా అనేటప్పటికీ, అయ్యా భూలోకంలో చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది, రావణుడు ఆయన యొక్క అనుచరులు దేవతలని మునుల్ని సత్పురుషులని బాధిస్తూ ఉన్నారు, కాబట్టి ఆయన యొక్క పరివారము ఆయన మరణించేటటువంటి ఉపాయం చూడవలసినది అని చెప్పి ప్రార్థించారు వీళ్ళు. వెంటనే శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే అక్కడ సమావిష్టులైనటువంటి సకల దేవతల యొక్క తేజస్సుని ఆకర్షించాడండి. వాళ్ళ తేజస్సును ఆకర్షించి తన తేజస్సును కూడా దానికి మిళితం చేసి ఈ తేజపుంజాన్ని పరమశివునికి అందజేసి పరమశివ దీన్ని స్వీకరించవలసినది అన్నాడు. అనేటప్పటికి పరమశివుడు ఈ సకల దేవతల తేజపుంజాన్ని తనలోకి తీసుకున్నాడండి. మనకి ఇలా చెబితే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది, నమ్మదగినట్లుగా ఉండదు. తేజస్సు ఏమిటండి, వాళ్ళ తేజస్సును ఆకర్షించటం ఏమిటి, ఇదంతా కలిపి పరమశివుడికి ఇవ్వటం ఏమిటి, ఆయన తనలోకి స్వీకరించటం ఏమిటి అని. ప్రతి మనిషిలో కూడా తేజస్సు ఉంటుందండి, దేవతలకే కాదు. మనం దేవతలకైతే అలా వేస్తూ ఉంటాం, ఆరా వేస్తాం, చూసారా చంద్రబింబంలాగా దేవతల చుట్టూత ఆరా వేస్తామే, అది తేజస్సు. ఆ తేజస్సు దేవతలకే కాదు, పుణ్యాత్ములైనటువంటి మనుష్యులకు కూడా ఉంటుంది. దీన్ని రష్యా వాళ్ళు కనిపెట్టారండి. కిర్లియన్ అని ఒక అతను ఒక ఫోటోగ్రఫీ కనిపెట్టాడు, దాన్ని కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటారు. ఆ కిర్లియన్ ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే ఈ తేజస్సు పడుతుంది, మనిషి యొక్క సూక్ష్మ శరీరం తేజస్సు ఇవి పడుతున్నాయి. ఇప్పుడు మనము ఎక్స్రే తీస్తే ఏమవుతుందండి, చర్మం పడుతుంది, ఆ చర్మం అడ్డం అవుతుందా, చర్మంతో సంబంధం లేకుండా లోపల ఉన్నటువంటి ఎముకలు కనపట్టాలా. అట్లా ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ వల్ల తేజస్సు బయటపడుతుంది. దీని మీద వాళ్ళు చాలా గొప్ప పరిశోధనలు చేశారండి. ఈ తేజస్సు చాలా నియమబద్ధంగా జీవించేటటువంటి వాళ్ళు, భక్తులు, పుణ్యాత్ములు, యోగులు, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులు, ఇటువంటి వాళ్ళ దగ్గర చాలా గొప్పగా ఉంటుంది వాళ్ళు గమనించారు. అలా కాక పొద్దున్నే ఏ 9 or 8 లేచేవాడు, పాచి ముఖం కూడా కడుక్కొని వాడు, కాలకృత్యాలు కూడా సరిగ్గా తీర్చుకోకుండా తిని ఇష్టమొచ్చినట్టుగా సంచరించేవాడు, ఇటువంటి దుష్టులలో తేజస్సు హీనంగా కనపడింది. కలకత్తాలో ఒక మహాయోగి దగ్గర ఈ కిర్లిన ఫోటోగ్రఫీతో ఫోటో తీయబోతే లెన్స్ అదిరిపోయాట, అంత తేజస్వంతుడు ఆయన. కాబట్టి మనము సాధించవలసింది ఏమిటి అంటే తేజస్సేనండి. మన పుణ్యకార్యాల ద్వారా, మనం చేసేటటువంటి సత్ప్రవర్తన ద్వారా, సదాచారం ద్వారా మనలో తేజస్సు పెరుగుతూ ఉంటుంది. ఈ తేజస్సే క్రమంగా దైవత్వాన్ని ఇస్తుంది. ఈ తేజస్సు దృష్టి దోషం వల్ల క్షయిస్తూ ఉంటుందండి. అందువల్లనే ఆ దృష్టి దోషాన్ని వల్ల కళ దెబ్బతింటుంది. తేజస్సు అంటే కళ, ఇది దెబ్బతింటుంది. ఫోటోలు తీయటం వల్ల కళ దెబ్బతింటుంది. ఫోటో తీశారంటే అర్థం ఏమిటి, వాడి బొమ్మ ఇక్కడ పడుతోంది కదండి, ఛాయాచిత్రం. వాడి కళ దీంట్లో పడిందంటే ఈ మాత్రం మైనస్ వాడిలో అయిందనే కళ. అందువలనే దేవాలయాల్లో ఫోటోలు తీయొద్దు అంటారు. ఎందుకు, విగ్రహాలకి మనం కళాన్యాసం చేసాం ప్రతిష్ట చేసేటప్పుడు. మనమే కళాన్యాసం చేసి మళ్ళీ ఆ కళలు ఫోటోల ద్వారా పీకితే అక్కడ ఆకర్షణ శక్తి తగ్గిపోతుంది, దేవాలయానికి వచ్చేవాళ్ళు ఉండరు, కాబట్టి ఫోటోలు తీయనివ్వరు. కళలు దెబ్బతింటాయి. 50,000, 50,000, 100,000 పెట్టి ఖర్చులు పెట్టి ప్రతిష్ట చేయటం ఎందుకు, కళల్ని ఆయన ఎందు ఉంచటం ఎందుకు, ప్రతివాడు ఆ కళల్ని పీకేస్తే ప్రయోజనం ఏమిటి. కాబట్టి ఈ దృష్టి దోషము చాలా ప్రమాదకరమైందండి. సూక్ష్మంగా ఉండేటటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ తగులు, చంటి బిడ్డలు ఉన్నారు వాళ్ళకి దృష్టి దోషం చాలా తొందరగా తగులుతుంది. అందువల్లనే దృష్టి దోషం వల్ల కళలు క్షయించకుండా ఉండటానికి, తేజస్సు క్షయించకుండా ఉండటానికి మార్గమే తిలకధారణ అండి. బొట్టు పెట్టుకోవటం వల్ల ఈ నేత్రాల ద్వారా కళ్ళు కూడా ఫోటోల్లాంటివే, ఫోటోగ్రఫీ లాంటిదే. ఇప్పుడు కళ్ళతో చూడంగానే మన బింబము ఆ రెటీనా మీద పడుతోందా, వాడి మనసులో పడుతోందా, అది పడుతోందంటే మనలో కొంత కళ పోతోందనే అర్థం. అవతలకి ఎంతో అంత వెడితే తప్పితే దాని రూపం అక్కడ కనపడదు. కాబట్టి దృష్టి దోషం వల్ల కొందరి నేత్రాలకి దృష్టి దోషం విపరీతంగా ఉంటుంది. చూడండి, కొందరికి దృష్టి దోషం తొందరగా తగిలే లక్షణం ఉంటుంది. కొందరు కొత్త బట్టలు కట్టుకుని, కొత్త చీర కట్టుకుని బయటికి వెళ్ళొచ్చిందంటే ఒళ్ళు విరగ్గొట్టినట్టు ఉంటుంది కొందరికి, వాళ్ళు వెంటనే దృష్టి తీయించుకుంటారు. దృష్టికి అంతటి దోషం ఉన్నదండి, యథార్థం దాంట్లో సందేహించవలసిన అవసరం లేదు. మాకు వేటపాలెంలో ఒక ఆయన, ఒక ముస్లిం
పక్కన ఉండేవారు. ఆయన చాలా మంచివాడు, చాలా ఉత్తముడు. ఆయన ఓ మాట చెప్పాడు నాతో, శాస్త్రి గారు మా బావ పెద్ద బిల్డింగ్ కడుతున్నా అండి, నేను చూడటానికి వెళ్ళాను, బో చాలా బ్రహ్మాండంగా కడుతున్నాడు, నేను చెప్పాను బావ ఇంత బిల్డింగ్ కడుతున్నావు దిష్టి బొమ్మన్న పెట్టకపోయావయ్యా అని. ఆ ఏంటి బావ దిష్టి బొమ్మ అది హిందువులకి మనకేమిటి అని అన్నాడు. ఆ తర్వాత 4 రోజులకి పైన కరెంటు పనిచేసేటటువంటి కూలి పైనుంచి కింద పడి వాడు చచ్చిపోయి కోర్టుకు వెళ్ళి ఇదంతా ఆగిపోయి బిల్డింగు నానా రభసాయి చాలా కష్టాలకి నష్టాలు పడ్డాడు, ఇదంతా అయ్యాక దిష్టి బొమ్మ పెట్టాడండి ఆయన కూడా అన్నాడు. అనుభవాలు, అనుభవం వచ్చాక ఇది హిందువులని ముస్లింలని ఇవేం లేదండి, దృష్టి కళ్ళు ఎవరికి లేవు, ఆ కళ్ళకి దృష్టి దోషాలు ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. అందువల్లనే బాగా పంటలు పండించే చోట కూడా దిష్టి పెడతారు, ఇల్లు కట్టే చోట కూడా దిష్టి బొమ్మలు పెడతారు. ఎవరు వాటిని ముట్టుకోరండి, అదంతా కూడా పాపమే అన్నమాట. దృష్టి దోషాలన్నీ దానికే ఉంటాయి. ఎప్పుడు కూడా దృష్టి దోషం యొక్క లక్షణం ఏమిటంటే దేనిని ఏది మొట్టమొదట దృష్టిలో పడుతుందో ఆ దోషం దానికి తగులుతుందండి. మనం బిల్డింగ్ చూడంగానే మన కళ్ళలో పడేది ఏమిటంటే ఆ దిష్టి బొమ్మ, అసలు కళ్ళు మూసుకునేటట్టుగా ఉంటుంది, చండాలంగా పెడతారు, అమ్మో దాన్ని ఎలా చూస్తాం అనిపించేటట్లుగా. కాబట్టి మన దృష్టి దోషం దానికి తగిలిపోతుంది. అట్లాగే ముఖంలో కూడా బొట్టు స్పష్టంగా ఉంటే చూడంగానే మన దృష్టి, చూడండి తెల్లటి గోడ దాని మీద ఒక నల్లటి స్పాట్ పెట్టామనుకోండి, ఒక మాట అలా చూడంగానే ఏముందిరా గోడ మీద అంటే నల్లటి చుక్క ఉన్నదని చెప్తాం, మన కళ్ళలో పడేది అదే మొట్టమొదట. అట్లాగే ముఖం మీద కూడా మొట్టమొదట కళ్ళలో పడేది బొట్టు కళ్ళలో పడుతుంది. కాబట్టి మన దృష్టి దోషం అంతా కూడా దానికి తగిలిపోతుంది. అందువల్ల బొట్టు పెట్టుకునేటప్పుడు చాలా చక్కగా కనపడేటట్టు స్పష్టంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇతర మతాల వాళ్ళని చూసి వాళ్ళ మాటలు విని మన ఆడపిల్లలు బొట్లు అసలు పెట్టుకోవటం లేదు, యాంకర్లు పెట్టుకోరు కాబట్టి, లేకపోతే సినిమా యాక్టర్లు పెట్టుకోరు కాబట్టి. మరీ దారుణం అండి, హీరోకి బొట్టు ఉండదు, విలన్కి బొట్టు పెడతారు. అంటే బొట్టు పెట్టేటటువంటి వాడు పెద్ద ప్రమాదస్తుడు అని అనిపించేటట్లుగా. ఈ సినిమాలు ఎంత ప్రమాదకరంగా తయారవుతున్నాయంటే మంచిని అంతని సర్వనాశనం చేయటానికి ఎన్ని రకాల మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాలు దాంట్లో చేస్తున్నారు. ఇక పెద్దవాళ్ళు ఊరుకోరని బొట్టు పెట్టుకోవటం ఇష్టం లేక వీళ్ళ కోసమని ఎక్కడో ఇంత పెట్టుకుంటున్నారు. ఆడపిల్లలు ఇప్పుడు చాలా చిన్నది పెట్టుకుంటున్నారండి. ఏమే పిల్ల బొట్టన్నా పెట్టుకోలేదేమే అంటే చూడు మా అమ్మ అని మొహం మీద మొహం పెడితే భూతద్దంతో చూస్తే ఇంత కనపడేటట్టుగా ఉంటుంది. ఎందుకు ఆ బొట్టు? దానివల్ల ఫలితం లేదు, దానివల్ల తేజస్సు ఉండదండి. రంగు ఉండొచ్చు, తేజస్సు యొక్క లక్షణం ఏమిటంటే నల్లగా ఉన్నా కూడా తేజస్వంతుడైనటువంటి వాడిని చూస్తే చేతులు ఎత్తి మొక్కబుద్ధి అవుతుందండి. తేజోహీనుడైనటువంటి వాడు ఎర్రగా ఉన్నా కూడా ఏమిటండి వాడి మొహం చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అంటారు. ఎందుకు మొట్టబుద్ధి అవుతుంది అంటే వాడు తేజోహీనుడు, ఎర్రగానే ఉండొచ్చుగాక, కాబట్టి రంగు కాదు, రంగు కంటే అతీతమైనటువంటిది తేజస్సు. నల్లగా ఉన్నా చక్కగా బొట్టు పెట్టుకుంటూ తేజస్సును నిలబెట్టుకుంటే వాడు చాలా బాగు. కృష్ణ ప్రభాతం ఎట్లా ఉంటాయండి? నల్లగా ఉంటాడు. కాబట్టి తేజస్సు ఆయనకి, అలాంటి తేజస్సు ఉన్నది కాబట్టి ఆయన మనం పుంసా మోహన్ రూపులుగా భావిస్తున్నాం. మనం కృష్ణుణ్ణి రాముణ్ణి వాళ్ళు నల్లగా ఉన్నా కూడా నలుపులో లేదు, తేజస్సులో ఉన్నది. అందువల్ల ఇంకా ఘోరం ఏంటంటే ఆడవాళ్ళు బొట్టు బిళ్ళలు, సినిమా యాక్టర్లు బొట్టు బిళ్ళలు పెట్టుకుంటున్నారు కాబట్టి వీళ్ళు పెట్టుకుంటారు. సినిమా యాక్టర్లు ఎందుకు పెట్టుకుంటున్నారంటే బొట్టు బిళ్ళలు ఆ లైట్ల వల్ల చెమటలు పట్టి ఆ బొట్టు కారిందనుకోండి మళ్ళీ మేకప్ మొత్తం వేస్తూ ఉండటం చాలా కష్టం. బొట్టు బిళ్ళ తగిలించుకుంటే దానికి కారేదేం ఉండదు కదా, బొట్టు బిళ్ళ ఏం కారుతుంది, అందువల్ల సమస్య లేదు. అందుకోసం వాళ్ళు బొట్టు బిళ్ళలు పెడుతున్నారు. వాళ్ళని చూసి మన వాళ్ళు బొట్టు బిళ్ళలు పెడితే ఏమన్నా అర్థం ఉందా చెప్పండి? దానివల్ల ఏ ప్రయోజనం లేదు, బొట్టుకున్నటువంటి ఏ ప్రయోజనము దానివల్ల చేకూరదండి. పైగా ఇంకా ఘోరం ఏంటంటే దృష్టి దోషాలన్నీ దానికే కదా ఉండేది. వీళ్ళు బాత్రూంలోకి వెళ్ళి గోడకు తగిలిస్తారు, మొహం రుద్దుకుని మళ్ళీ ఆ పాపాలన్నీ పోతాయేమని దాన్ని తగిలించుకొస్తారు. ఎందుకు చెప్పండి? స్నానం అంటే బొట్టు తీసేసినదే స్నానం. ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలుగానే అనిపిస్తాయి కానీ ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలండి. వాళ్ళు కిర్లిన ఫోటోగ్రఫీతో ఇవన్నీ కూడా వాళ్ళు గమనించారు. విచిత్రం ఏంటంటే ఒక చోట ఆ ఫోటోగ్రఫీతో ఫోటో తీసేటప్పటికి ఒక పెద్ద చెట్టు పడిందండి. అక్కడ చెట్టు లేదు. అదేమిటి చెట్టు దీంట్లో వచ్చింది ఏమిటి అని పరిసరాల వాళ్ళని అడిగేటప్పటికి ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేదండి, ఓ 2 నెలల క్రితం దాన్ని కొట్టేశారు అని అన్నారు. అరే 2 నెలల క్రితం కొట్టేస్తే దీంట్లో పడిందే అని ఆలోచించారు. అంటే ఆ చెట్టు యొక్క ప్రేత తేజస్సున్నదే సూక్ష్మ శరీరం కిర్లిన ఫోటోగ్రఫీలో వచ్చిందనమాట. అలా దాన్ని ఫోటో తీస్తూ మధ్య మధ్యలో తీస్తూ ఉంటే 6 నెలల దాకా ఆ ఫోటోలో వచ్చింది. అంటే 6 నెలల తర్వాత అది పోయి ఇక్కడ మనం ఒక పరమార్థాన్ని గుర్తించాలి. వాస్తుశాస్త్రం ఏం చెప్పిందంటే మహావృక్షాలను కొట్టినప్పుడు 6 నెలల దాకా ఇళ్ళు కట్టద్దు అని చెప్పి చెప్పిందండి. కానీ మనం ఏం చేస్తాం, అట్టడుగు వేరు దాకా తీసేసామండి, ఇంకేమిటి ఏముంది అక్కడ కట్టండి అని చెప్పి కట్టేస్తారు. కట్టి ఆ ఇంట్లో చేరినప్పటి నుంచి ఏమిటోనండి, గుబులుగా ఉంటుంది ఇంట్లో, ఎవరికి మనశ్శాంతి ఉండటం ఎట్లా ఉంటుంది. వాళ్ళు ఆ ప్రేత మీద కట్టారు, ఆ వృక్షం యొక్క ప్రేత మీద. వాటికి కూడా దైవశక్తులు ఉంటాయండి, వృక్షాలకి దైవశక్తులు ఉంటాయి. ప్రతి గ్రహానికి ఒక వృక్షం ఉన్నది, ప్రతి నక్షత్రానికే ఒక వృక్షం ఉన్నది. మనకి ఏ నక్షత్రము మన నక్షత్రమో మన నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షాన్ని మనం కొట్టకూడదండి. ఆ కొమ్మలు కూడా విరవకూడదు. ఆ పూలు కనుక అయ్యేటట్లయితే మనం కోయకూడదు, ఇంకోళ్ళ చేత కోయించాలి మన నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షాలకి. ఇలా ఇన్ని రకాల శాస్త్రాలు, వాటికి ప్రాణం ఉన్నది. జగదీష్ చంద్రబోసు చెప్పాడు కదా పరిశోధన చేసి, కాబట్టి ఆ ప్రాణంతో పాటు వాటికి సూక్ష్మ ప్రాణము, ఆ సూక్ష్మ శరీరాలున్నాయి. అందువల్ల 6 నెలల దాకా ఇల్లు కట్టద్దన్నది అందుకు. 6 నెలల దాకా ఆ ప్రేత అక్కడ ఉంటుంది. ఆ ప్రేత మీద ఇల్లు కట్టారా, దానివల్ల శపింపబడి ఇంట్లో సుఖశాంతులు లేకుండా పోతుంది. అందువల్ల 6 నెలలు వాస్తుశాస్త్రంలో ఎంత పరమార్థం ఉన్నదో ఆలోచించండి. మన వాళ్ళు పెద్దలు చెప్పిన శాస్త్రాలని మనం తృణీకరిస్తాం, వాటి వెనకాల ఉన్నటువంటి రహస్యాలను తెలుసుకోక. ఒకడికి చెయ్య విరిగిపోయింది, కిర్లిన ఫోటోగ్రఫీతో ఫోటో తీస్తే చెయ్య కూడా పడ్డది. అంటే వాడి చెయ్య విరిగిపోయినా కూడా ఆ చేతి యొక్క తేజస్సు ఉన్నదే, అది అక్కడే ఉన్నది, అది కొంతకాలం దాకా అట్లాగే ఉన్నది. ఈ అద్భుతాన్ని అనేక రూపాల్లో వాళ్ళు తెలియజేశారు. అదే ఈ తేజస్సు మనకి ఆరా ఉంటుందే, ఆ తేజస్సుని మహనీయులైనటువంటి వాళ్ళు అనేక రూపాల్లో, నిన్న మనం చెప్పుకున్నాం వీర్యము, దాని యొక్క ఘనీభావ స్థితి, తేజోస్థితి, ద్రవస్థితి, ఇవి అటువంటి ఆ తేజస్సుని ఊర్ధ్వరేతస్కులైనటువంటి మహాయోగుల్లో ఉండే తేజస్సు అదే వర్చస్సు. ఆ తేజస్సే ఈ తేజస్సు అది. అటువంటి తేజస్సుని ఆయన ఆకర్షింపగలిగాడు, ఆకర్షింపచ్చు, ఆకర్షించి మొత్తము ఆ తేజపుణ్యాన్ని పరమేశ్వరుడికి ఇచ్చాడు. అలా గడిచిపోయాక కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు తిరుపతి వెంకటాచలం మీదకి విహారార్థం వెళ్ళారండి. విహారార్థం వెళ్ళేటప్పటికి ఆ వెంకటాచలం మీద కాసేపు కొంతకాలం విహరించారు. విహరించి విశ్రాంతి కోసమని ఒక వృక్షం కింద చేరారు పార్వతీ పరమేశ్వరుడు. చేరేటప్పటికి అక్కడ మర్కట మిథునం క్రీడిస్తూ కనపడ్డది, కోతుల జంట క్రీడిస్తున్నది. దాన్ని చూసి పార్వతి సిగ్గుతో తల వంచుకుంది. సర్వజ్ఞుడు పరమశివుడు ఆమె మనోభావాన్ని గుర్తించాడు. గుర్తించి పార్వతి, మనం కూడా మర్కట మిథునమయ్యి ఇక్కడ కొంతకాలం కాలక్షేపణం చేద్దాము అని చెప్పి పార్వతితో చెప్పాడు. వాళ్ళిద్దరు కూడా మర్కట మిథునమయ్యారు, కోతుల జంట అయ్యారు. కోతుల జంట అయ్యి అక్కడ వాళ్ళు క్రీడించారు కొంతకాలం. అలా క్రీడించేటటువంటి సందర్భంలో పరమశివుడు తన యందు నిక్షిప్తమై ఉన్నటువంటి సకల దేవతల తేజపుంజం ఉన్నదే, ఆ తేజపుంజాన్ని పార్వతి గర్భమునందు ప్రవేశపెట్టాడండి. తేజస్సు అంటే వీర్యమే, అదే కదా రతిక్రీడలో స్త్రీ యందు ప్రవేశపెట్టబడేది. అలా పార్వతి యందు చేరింది సకల దేవతల తేజపుణ్యం, పరమశివునికి, పరమశివుడి నుంచి పార్వతికి చేరింది. పార్వతి ఈ తేజస్సుని భరించలేకపోయింది, భరించలేక అగ్ని యందు ప్రవేశపెట్టింది. అగ్నిదేవుడు కూడా దీన్ని భరించలేకపోయాడండి, భరించలేక వాయువుకి అందజేశాడు ఈ మహాతేజస్సుని. ఇప్పుడు సకల దేవతల తేజపుంజం పరమశివునికి, శివుని ద్వారా పార్వతికి, పార్వతి నుంచి అగ్నికి, అగ్ని నుంచి వాయువుకి చెంది ఉన్నది. ఆ వాయువు భరిస్తున్నాడు దీన్ని. అలా
వాయువు భరిస్తూ ఉండగా పుంజక స్థల అని ఒక అప్సరస ఆకాశం మీద చాలా భారంగా అగ్నిదేవుడే భరించలేకపోయాడు. ఎంత మహాప్రభంజనుడైనా కొంత క్లేశం అనుభవిస్తున్నాడు. సకల దేవతల తేజపుంజం అంటే సామాన్యమా? వాయుదేవుడు కూడా కొంత క్లేశం అనుభవిస్తున్నాడు. అటువంటి వాయుదేవుణ్ణి చూసి పక్కున నవ్వింది ఈ పుంజక స్థల. నవ్వేటప్పటికి వాయుదేవుడు శపించాడు, ఓ పుంజక స్థల, నా భారాన్ని చూసి నువ్వు పరిహసించావు కాబట్టి నువ్వు భూలోకంలో పుట్టి ఈ భారాన్ని నువ్వే వహిస్తావు అని చెప్పి శపించాడు. ఆ పుంజక స్థల అంశతోనే ఆ సాధ్య రాధంతర కల్పంలో ఉన్న సాధ్య ఉన్నదే, ఆ సాధ్య పుంజక స్థల అంశతో అంజనగా పుట్టిందండి. కశ్యపుడు ఉన్నాడే తపస్సు చేసి పరమశివుణ్ణి పుత్రునిగా వరం పొంది ఉన్నాడు, ఆ కశ్యపుడే కేసరిగా పుట్టాడు. ఈ కేసరి 60,000 మహావానర వీరులకి నాయకుడు. ఒక్కొక్క వీరుడి దగ్గర కొన్ని వేల వానర సేన ఉంటుంది. అటువంటి మహావీరుడు కేసరి, ఆయన సుపర్వగిరి మీద సంచరిస్తూ ఉంటాడు. దానికి అధిపతి, వానర అధిపతిగా ఉన్నాడు. చాలా బ్రహ్మచర్య నిష్ఠా గరిష్ఠుడు కేసరి, చాలా పరాక్రమవంతుడు. ఒకప్పుడు ప్రభాస తీర్థ ప్రాంతంలో మున్యాశ్రమాల దగ్గర శంఖుడు శబలుడు అని చెప్పి ఇద్దరు రాక్షసులు ఏం చేశారంటే గజరూపాలు పొంది వాళ్ళు ఈ వనాల్ని ధ్వంసం చేయటము, ముని ఆశ్రమాల్ని ధ్వంసం చేయటం మొదలుపెట్టారు. శంఖుడు శబలుడు అని ఇలా ఆశ్రమాలను నాశనం చేస్తుంటే మహర్షులందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు, అయ్యా ఇట్లా వీళ్ళ ఈ రాక్షసుల వల్ల మేము చాలా బాధలు పడుతున్నాం. రాక్షసులు ఏ రూపాలు కావాలిస్తే ఆ రూపాలు పొంది బాధిస్తూ ఉంటారు, అలా మమ్మల్ని బాధిస్తున్నారు, వీళ్ళు విరగడైపోయేటటువంటి మార్గం ఏమిటి చెప్పవలసింది అని చెప్పి ప్రార్థించారు. ప్రార్థించేటప్పటికి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఓ మునులారా, బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైనటువంటి కేసరి అని చెప్పి వానరోత్తముడు ఉన్నాడు సుపర్వగిరి మీద, ఆ వానరోత్తముడిని ఆశ్రయించండి, అతడు వీళ్ళని సంహరించగలడు అని చెప్పి బ్రహ్మదేవుడు చెబితే అప్పుడు ఈ మునులందరూ కూడా కేసరిని ఆశ్రయించారు. కేసరి వీళ్ళ మాట విని ఆ శంఖుడు శబలుడు ఆ రెండు ఏనుగుల్ని కూడా సంహరించాడండి. సార్థక నామధేయుడయ్యాడు. ఏనుగుల్ని సంహరించగలిగినది ఎవరు? సింహం. సింహానికి పేరేమిటి? కేసరి. ఆయన అట్లా కేసరిగా సార్థక నామధేయుడయ్యాడు ఈ వానర వీరుడు. ఆ తరువాత కాలంలో శంభ సాధనుడు అని చెప్పి ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు కూడా రాక్షసుడయ్యేటప్పటికి వాడికి బలాలు రాగానే వాడు విజృంభించి బాధిస్తూ ఉండటమే వాడి పని. వాడు కూడా మునుల్ని దేవతల్ని బాధించడం మొదలుపెట్టాడు. వీడి బాధపడలేక మళ్ళీ బ్రహ్మదేవుణ్ణి కోరారు. అన్నీ తెలిసింది ఆయనే కాబట్టి సృష్టికర్త, అయ్యా ఈ శంభ సాధనుడు అంతమయ్యే ఉపాయం ఏమిటి చెప్పవలసింది అని అంటే, ఈ శంభ సాధనుడు కేసరి వల్లనే మరణిస్తాడు, ఆయన చేతిలోనే వీడికి మరణం రాసిపెట్టి ఉన్నది అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. ఈ మాట విన్నాడు ఈ మునులందరూ విన్నారు. విని కేసరి దగ్గరికి వచ్చారు. కేసరి దగ్గరికి వచ్చి ప్రార్థించారు, మహానుభావ, శంభ సాధనుడు అనేటటువంటి రాక్షసుడు మమ్మల్ని చాలా బాధిస్తున్నాడు, దేవతలు కూడా వాడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, కాబట్టి ఆ శంభ సాధనుడిని సంహరించవలసింది అని చెప్పి కోరారు. కోరేటప్పటికీ కేసరి మాట ఇచ్చాడు, తప్పకుండా నేను శంభ సాధనుడిని సంహరిస్తాను అని. మాట అయితే ఇచ్చాడు, కానీ ఎప్పుడు సంహరించాలి, ఎలా సంహరించాలి? మెదలకండగా వెళ్ళి కత్తితో పొడిస్తే ఈ కలియుగంలో ఉన్న మర్డర్ లాంటి వ్యవహారం కాదు కదా. ఏదైనా న్యాయబద్ధంగా చేయాలి, పద్ధతిగా చేయాలి. నారద మహాముని ఇదంతా ఆయనకి తెలిసిందే కదా, అన్ని అందరితోనూ సంచరిస్తూ ఉంటాడు. ఆయన వెంటనే శంభ సాధన దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి, ఓ శంభ సాధన, దేవతలు నుండు మునులు కలిసి ఏం చేశారో తెలుసా? బ్రహ్మదేవుణ్ణి అడిగారు నిన్ను చంపటానికి ఉపాయము. కేసరిట వానర వీరుడు చంపుతాడని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పాడు. వీళ్ళందరూ కలిసి కేసరి దగ్గరికి వెళ్ళి సహాయం కోరారు. ఆ కేసరి నేను చంపుతాడని ప్రతిజ్ఞ చేశాడయ్యా, చూసుకో నువ్వు అన్నాడు. నారదుడి పాత్ర అది. మనము నారదుణ్ణి విమర్శిస్తామండి, ఆయన ఏదో కలహభోజనుడు అని. నిజంగా చాలా మహానుభావుడు. ధర్మకార్యం జరుగుతోంది అంటే దానికి నారదుడే చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటాడండి. ఇప్పుడు పరిపక్వత రావాలి కదా, ఏదైనా చెప్పుకుంటేగా పాలొచ్చేది. అలాగే అటువంటి పరిణతిని, పరిపక్వతని తీసి సాధించడంలో నారదుడు ఉపయోగపడతాడు. వీళ్ళిద్దరికీ వైరం వస్తే కదా వాడిని చంపగలిగేది. వైరం రావాలంటే ఏం చేయాలి? వాడిని రెచ్చగొట్టాలి. వాడిని రెచ్చగొడితే వాడు విజృంభిస్తాడు, విజృంభిస్తే వాడిని చంపచ్చు. ఎప్పుడైతే సంభసాధనుడితో ఈ విధంగా చెప్పాడో, వాడు తామస ప్రవృత్తి గలవాడు కాబట్టి వాడు ఖడ్గం తీసుకుని పోయి, ఎవడరా నువ్వు, వానరుడివే, నువ్వు నన్ను చంపేవాడివే, నీ సంగతి తేలుస్తాను, ముందు నిన్నే చంపుతానంటూ బయలుదేరి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కేసరి తప్పకుండా వాడితో యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అది కూడా న్యాయం కానీ అన్యాయం కాదుగా, ఈయన వెళ్ళి ఊరికిన పొడవటం కాదుగా, తన మీదకి వచ్చాడు కాబట్టి వాడితో యుద్ధం చేశాడు. ఆ విధంగా వీళ్ళిద్దరికీ ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. శంభసాధనుడికి నిన్ను కేసరికి, ఆ యుద్ధంలో కేసరి శంభసాధనుడిని సంహరించాడు. దేవతలు మునులు కూడా చాలా ఆనందించారు. వాళ్ళు మరి ఇంత మహోపకారం చేశాడు మనకి కేసరి, ఈ కేసరికి మనం కూడా ఏదైనా ప్రత్యుపకారం చేస్తే బాగుంటుంది అని ఆలోచించారు. ఏం చేద్దాము, ఎవరికైనా ప్రత్యుపకారం ఎప్పుడు చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి ఏదైనా లేకపోతే అది ఇవ్వాలి అంతే కదా. కాబట్టి ఆయనకి లేనిది ఏమిటి అని ఆలోచించారు, మనం చేయగలిగింది ఏమిటి అని ఆలోచిస్తే, ఆయన బ్రహ్మచారి, వివాహం కాల కాబట్టి ఒక మంచి పిల్లని చూసి ఆయనకి వివాహం చేస్తే మనం మనహోపకారం చేసినట్టు అవుతుంది అని ఈ దేవతలు మునులు ఆలోచించారండి. ఎవరు ఈయనకి తగినటువంటి పిల్ల అని చెప్పి కన్యావరణలు అంటారు కదా, కన్యని వెతకటం, పెళ్లిలో కన్యావరణలు ఇప్పిస్తారు. వీళ్ళు అన్వేషణలో ఉన్నారు. ఇలా ఉండగా ఆ సాధ్యం ఉన్నదే పుంజకస్థల అంశతో అహల్య గౌతములకు కుమార్తెగా పుట్టిందండి. అంజన అహల్య గౌతముల యొక్క కుమార్తె. ఆ తరువాత శతానందుడు అని చెప్పి ఒక కుమారుడు కలిగాడు. ఆ తరువాత అహల్యని వంచన చేసి సూర్యుడును ఇంద్రుడు తమ తేజస్సుని ఆమె యందు ప్రవేశపెట్టారు, గౌతముడి వల్ల శాపం పొందటం కోసమే. శాపం పొందితే కానీ గౌతముని యొక్క తపశ్శక్తి క్షయించదు, క్షయించకపోతే లోకాలు కూడా నిలబడలేని స్థితిలో ఉన్నాయి. తపశ్శక్తి వల్ల అగ్ని ప్రజ్వలిల్తుందండి. వాళ్ళ శిరస్సు నుంచి కూడా కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తూ ఉంటారు, ఓ మంటలు రేగిపోతూ ఉంటాయి తపస్సు చేసేటటువంటి వాడి మీద నుంచి. అది ఇవే కారణం. అందువల్ల వీళ్ళిద్దరూ కూడా అహల్యని వంచన చేసి, గౌతముణ్ణి వంచన చేసి, గౌతముడు రోజు కూడా నదీ స్నానానికి వెడతాడు తెల్లవారుజామున. దేవేంద్రుడు తాను ముందు కోడి అయి కూశాడు, గౌతముడు వెళ్ళిపోయాడు, సూర్యుడు ప్రవేశించాడు, ఆయన యొక్క తేజస్సుని ప్రసరింపజేశాడు. ఇదంతా కూడా అనుగ్రహ భావమే, వాడు చేయవలసిన కర్తవ్యం నెరవేర్చారండి. దాన్ని మనం వికృతంగా ఆలోచించకూడదు. కృష్ణ పరమాత్మ బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడని మనం చెప్పుకోవాలా? అందువల్ల వీళ్ళు కూడా కారణజన్ములైనటువంటి వాళ్ళని వీళ్ళు సిద్ధం చేయటం వీళ్ళ కర్తవ్యం. అలా ప్రసరింపజేశాడు. తర్వాత ఇంద్రుడు అలాగే తేజస్సుని ప్రసరింపజేశాడు. ఆ ఇంద్రుడు గౌతముడి కళ్ళబడ్డాడు బయటికి వెళుతూ, ఇంద్రుడు శాపం పొందాడు. ఈమెకి ఈ సూర్యుడు ఇంద్రుడు వీళ్ళ శక్తుల వల్ల ఇద్దరు కుమారులు కలిగారు. వాళ్ళిద్దరే వాలిసుగ్రీవులండి. అహల్య గౌతములకు కలిగినటువంటి సంతానం వాలిసుగ్రీవులు. వాళ్ళు మామూలుగానే ఉన్నారు, వికృత రూపంగా వానర రూపంగా లేరు, మామూలుగానే ఉన్నారు. మనకి రామాయణంలో మరో రీతిగా మనకి వారిసుగ్రీవుల యొక్క చరిత్ర కనపడుతుంది. శతకోటి ప్రవిస్తరము అని చెప్పి చెప్పాను రామాయణం. అందువల్ల కల్పాంతర భేదాలతో అనేక రకాల మనకి భేదాలు కనపడతాయి. ఇది ఈ విధంగా జరిగినటువంటిది. ఒక మాట, గౌతముడు ఈ పిల్లలనిద్దరిని చంకకెత్తుకున్నాడు. ఎవరిని? ఈ వాలిసుగ్రీవుని. అంజననీయుణ్ణి శతానందుణ్ణి నడిపించుకుంటూ నదికి వెళుతున్నాడు స్నానానికి. వెళుతూ ఉంటే అంజన అన్నది, తండ్రి పరాయి బిడ్డల్ని ఎత్తుకుని మమ్మల్ని నడిపిస్తున్నావా అన్నది. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూశాడు. చూసేటప్పటికి ఆయనకు అర్థమైంది. వెంటనే వీళ్ళిద్దరినీ కూడా ఆ నదిలో పారేశాడు. మీరు వానర రూపులు కండి అని చెప్పి నదిలో పారేశాడు. వాళ్లే వాలిసుగ్రీవులయ్యారు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అహల్యని శపించాడు. అహల్యకి ఈ విషయం, ఈ వృత్తాంతం ఎలా తెలిసింది అనేటటువంటిది అంజన ద్వారా తెలిసింది అని గ్రహించి అహల్య కూడా అంజనని శపించిందండి. నా బిడ్డలు వానరులు అవటానికి నువ్వు కారకురాలు అయ్యావు కాబట్టి నీ బిడ్డ కూడా వానరుడు అవుతాడు అని చెప్పి శపించింది అంజనని. తల్లి వల్లే శపింపబడ్డది. ఆ విధంగా మొత్తానికి గౌతమ శాపం వల్ల అహల్య రాయిగా పడి ఉన్నది. ఇప్పుడు శతానందుడి దగ్గర, గౌతముడి దగ్గర వీళ్ళిద్దరూ ఉన్నారు. ఎవరు? అంజనానును, శతానందుడు. ఈ అహల్య బ్రహ్మదేవుని యొక్క సృష్టి అండి. ఆయన కుమార్తె అపురూప లావణ్యవతి. ఎంతటి లావణ్యవతి అంటే ఆమెను చూసి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు ఆమె అందానికి. ఆశ్చర్యపడి ఎవరికి వాళ్ళు ఇంద్రాదులు మాకు కావాలి మాకు కావాలి అని కోరుకున్నారు. కోరుకుంటే బ్రహ్మదేవుడు చెప్పాడు, ఇలా కాదు, ఎవరు మొట్టమొదట ఈ భూమండలం అంతా కూడా ప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అహల్యని. వీళ్ళు బయలుదేరారు. ఎవరికి వాళ్ళు? నారదుడు ఏం చేశాడంటే గౌతముడి దగ్గరికి పరిగెత్తాడు. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. చేసుకునేటటువంటి గౌతముడిని లేపి, లేరండి ఒక మాట గౌతమ మహర్షి మీరు లేండి అన్నాడు. ఏమిటి నారద, రాండి నేను చెబుతా అన్నాడు. అమాంతం పట్టుకుని వెళ్ళాడు. పట్టుకుని వెళ్ళి ద్విముఖి గోవు దగ్గరికి వెళ్ళాడండి. ద్విముఖి గోవు ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసినంత పుణ్యం, మహత్తరమైనటువంటి పుణ్యం అండి. ఆ సమయం లభించాలే కానీ అంతకంటే అదృష్టం మరొకటి లేదు. ఎప్పుడైనా సరే మీకు తటస్థపడితే జన్మ చరితార్థం చేసుకోండి. ద్విముఖి గోవు అంటే రెండు వైపులా ముఖం ఉన్నది. రెండు వైపులా ముఖం ఎప్పుడు ఉంటుందండి? ఈనేటప్పుడు. ఈనే సమయంలో ఒకవైపు ఏమో దూడముఖం ఉంటుంది, ఒకవైపు ఏమో ఆవు ముఖం ఉంటుంది. ఆ ద్విముఖి గో ప్రదక్షిణం చేస్తే మొత్తం భూమండల ప్రదక్షిణం చేసినట్టు. మామూలు రామేశ్వరము కాశీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇన్ని మాటలు తిరగటం కాదు, ఒక్క మాట ఆ ప్రదక్షిణం చేస్తే చాలండి. అది కోరుకుంటారు, ముందు చెబుతారు. చూడి ఆవు ఉన్నటువంటి వాళ్ళకి, నాయన ఒక్క మాట ఆ ఈయనే సమయం ఈయనబోయినప్పుడు చెప్పునాయనా, తెల్లవాళ్ళు అయినా నీ ఇంటి దగ్గర పడి ఉంటానని చెప్పి చెబుతారు. ఎందుకు? సమయం పట్టచ్చు, సమయం పట్టినా సరే ఆ సమయం కోసం నిరీక్షిస్తూ ఆ అదృష్టాన్ని పొందటం కోసం అని. నారదుడు అమాంతం గౌతముడిని తీసుకెళ్ళి ఆ ద్విముఖి గోవుకి ప్రదక్షిణించి ఈయనతోందన్నమాట. అప్పుడు తొందరపడి తీసుకెళ్ళకపోతే ఆ అవకాశం ఉండదు కదా. ఆయనకు తెలుసు ఈయనబోతున్నది అని చెప్పి అమాంతం తీసుకెళ్ళాడు, ప్రదక్షిణ చేయించేసాడు. చేయించేసి బ్రహ్మదేవుడి దగ్గర తీసుకెళ్ళాడు. అలాగే చేపట్టుకుని గౌతముడిని, నాన్నగారు ఇదిగో చెల్లెల్ని ఈయనకిచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అదేమి నారదా, భూప్రదక్షిణం చేసినటువంటి వాళ్ళకి కదా ఇస్తానన్నాను నేను, దేవతలందరూ పరిగెత్తారు దానికోసమని నువ్వు ఈయనకిమ్మంటావేమిటి అని. ఈయన భూప్రదక్షిణం చేశాడు, ఇప్పుడే ద్విముఖి గోప్రదక్షిణం చేసి వచ్చాడు అని అన్నాడు. అనేటప్పటికి మరి అంగీకరించాలి కదా. బ్రహ్మదేవుడు అహల్యని గౌతమునికి వివాహం చేశాడనమాట. కాబట్టి గౌతముడు ఏమవుతాడు నారదుడికి? బావగారు అవుతాడు. నారదుడు వచ్చాడు ఇక్కడికి. నారదుడు వచ్చి, బావగారు బావగారు, ఏదో అయింది ఏదో అయిపోయింది, గతం గత, ఏం చేస్తారు ఇప్పుడు? మీరు ఈ బిడ్డల్ని చూసుకుంటారా, తపస్సు చేసుకుంటారా? మీకు ఇలా కుదిరే పని కాదు, నేను ఒక ఉపాయం చెబుతాను, చెయ్యండి అన్నాడు. ఏమిటో చెప్పినాయన, అన్ని మొదటి నుంచి నువ్వే కదా నాకన్నీ చెప్పింది, ఇది కూడా ఏమిటో చెప్పమన్నాడు. చెప్పమనేటప్పటికీ ఈ శతానందుణ్ణి జనక మహారాజుకు అప్పచెప్పండి. జనక మహారాజు దగ్గర ఈయన మంత్రి పురోహితుడుగా
అద్భుతమైనటువంటి జీవితాన్ని నెరవేర్చుకుంటాడు అని చెప్పి జనక మహారాజు దగ్గరికి శతానందుడిని పంపే ఏర్పాటు చేశాడు. శతానందుడు జనక మహారాజు యొక్క మంత్రి పురోహితుడు కూడా, చాలా కీలకమైన పాత్ర. అక్కడ రామాయణంలో వాల్మీకి, అదే విశ్వామిత్రుడు రామలక్ష్మణుని తీసుకొస్తాడండి, మిథిలా నగరాన్ని తీసుకొస్తాడు కదా. ఆ తీసుకొచ్చినటువంటి సందర్భంలో శతానందుడికి చెబుతాడు విశ్వామిత్రుడు, ఇదిగో ఈ వీళ్ళ వల్ల ఇట్లా జరిగింది అని. శతానందుడు పరమానంద భరితుడవుతాడు, ఎందుకంటే తన తల్లికి ఉద్ధరణ జరిగింది కదండి ఆ శ్రీరామచంద్ర ప్రభువు వల్ల. ఆ సందర్భము చాలా ఆర్ద్రం, హృదయార్ద్రతగా ఉంటుంది ఆ శతానందుని యొక్క. మరి తల్లికి ఇంత కష్టం వచ్చింది అంటే అతను ఎంతో బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు దానికి పరిష్కారం లభించినందువల్ల చాలా సంతోషిస్తాడు శతానందుడు. కాబట్టి శతానందుని అక్కడ ఇవ్వమని చెప్పి చెప్పాడు. మరి అంజనుడు ఏం చెయ్యాలి అని అంటే, కుంజరుడు అని చెప్పి వానరశ్రేష్ఠుడు ఉన్నాడు, ఆ కుంజరుడు సంతానం లేదు ఆయనకి, ఆయన భార్య పేరు వింధ్యావళి. ఈ కుంజరుడు వింధ్యావళి వీళ్ళిద్దరూ కూడా చాలా ఉత్తములు, వాళ్ళకి సంతానం కలగలేదు. ఈ కుంజరుడు పరమశివుణ్ణి గురించి గొప్ప తపస్సు చేశాడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు, నీకేం వరం కావాలి అంటే నాకు సంతానం లేదు, సంతానం ఇవ్వమని చెప్పి ప్రాధేయపడ్డాడు. అప్పుడు పరమశివుడు చెప్పాడు, నీకు ఈ జన్మలో సంతాన యోగం లేదు, కానీ నీకు సంతతికి దత్తుగా ఒక బాలిక దత్తత ఇవ్వబడుతుంది నీకు, ఆమె సంతానం వల్ల నీకు ఎనలేని ఖ్యాతి వస్తుంది, నీ జన్మ చరితార్థమవుతుంది, నీ మనమని వల్ల కొడుకు లేని వాళ్ళకి దౌహిత్రుడే కదండి వారసుడు అని చెప్పి పరమశివుడు చెప్పాడు. ఈ కేసరి వింధ్యావళి, అదే వీళ్ళిద్దరూ, కేసరి కాదు ఆయన కుంజరుడు వింధ్యావళి వీళ్ళిద్దరూ కూడా ఎదురు చూస్తున్నారు పరమశివుని యొక్క ఆ వరం ఎప్పుడు నెరవేరుతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో నారదుడు చెప్పాడు గౌతమునికి, బావగారు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కుంజరుడు అని వానరశ్రేష్ఠుడున్నాడు, ఆయనకిస్తే ఆయన చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. నారదుడికి అన్నీ తెలుసు, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు, పరమశివుడు ఆయనకి వరం ఇవ్వటము తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఎక్కడివి ఏవి చేర్చాలో అవన్నీ చేర్చేటటువంటి పాత్ర అండి నారదుడిది. ఎంత గొప్ప పాత్రో చూడండి, యుద్ధాలు చేయించడమే కాదు సలహా చెప్పి ఈ అంజనుని తీసుకువెళ్ళి కుంజరుడికి అప్పజింపజేశాడు. ఆ విధంగా కుంజరుడు వింధ్యావళి అంజనుని అపురూపంగా పెంచుకుంటూ ఉన్నారు. చాలా అందగత్తే అంజన, అపురూప లావణ్యవతి, అలా పెరుగుతూ యుక్త వయస్సు వచ్చింది ఆమెకి. ఆమెను చూశారు ఈ మునులు దేవతలు కూడా, కేసరికి తగినటువంటి పత్ని ఈమె అని నిశ్చయించారు. నిశ్చయించి కుంజరుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఓ మహానుభావ, నీ కుమార్తెని కేసరికిచ్చి వివాహం చేయవలసింది. అతడు మహావీరుడు, వానరశ్రేష్ఠుడు, అతనికిచ్చి వానర జాతే కదా కుంజరుడిది కూడా, ఆయనకిచ్చి వివాహం చేయవలసింది అని చెప్పి చెప్పాడు. సరే అని చెప్పి కుంజరుడు ఒప్పుకున్నాడు. కేసరి దగ్గరికి వెళ్ళి ఆ విషయం తెలియజేశారు, ఇట్లా నీకు తగినటువంటి కన్యని మేము చూశాము, అలా మీకు వివాహం చేయటం ద్వారా నీవు చేసినటువంటి ఉపకారానికి మేము ప్రత్యుపకారం చేసిన తృప్తిని పొందుతాము అని చెప్పి కేసరికి చెబితే, అప్పుడు కేసరి చెప్పాడు, నేను బ్రహ్మచర్య నిష్టతోనే ఉండాలి అని చెప్పి కోరిక, కాబట్టి నాకు వివాహం ఇష్టం కాదు అన్నాడు. ఆ కేసరి యొక్క బ్రహ్మచర్య నిష్టే ఆయనకి ఉన్న ఇష్టమే హనుమంతుడికి కూడా వచ్చిందండి. ఆయనకు వివాహం చేసుకున్నాడు బ్రహ్మచర్య, ఆంజనేయ స్వామిలాగా బ్రహ్మచారి కాదు ఆయన. సరే మొత్తానికి ఆయన్ని ఒప్పించారు, ఒప్పించి ఈ అంజనకి కేసరికి వివాహం చేశారండి. ఆ విధంగా అంజనా కేసరుల యొక్క వివాహం జరిగింది. కాపురం అయితే సజావుగా సాగుతోంది, ఆనందంగా వాళ్ళ సాంసారిక జీవితం గడుస్తోంది, కానీ సంతానం కలగలేదు. వివాహం అయ్యాక చాలా కాలానికి కూడా సంతానం కలగకపోయేటప్పటికి ఆందోళన కలిగింది వీళ్ళకి. సంతానము
లేక 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 కలిగిన సంతానమే చాలా గొప్ప సంతానం అవుతుందండి. మరి చాలామంది చూడండి, మనం కథలు చెప్పుకుంటూ ఉంటాం, ఆ రాజుకి లేక 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 ఒక కుమారుడు పుట్టాడు అని చెప్తామే, తప్పకుండా వాడు గొప్పవాడు అవుతాడు. రాజులకే కాదు, మన ఇళ్లలో కూడా ఎవరికైనా సంతానం లేటుగా కలిగితే వాడు తప్పకుండా గొప్పవాళ్ళు అవుతారు, మంచివాళ్ళు అవుతారు. ఎందుకు అంటే సంతానం కలక్కపోయేటప్పటికి వీళ్ళు అనేక రకాల పుణ్యకార్యాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, ప్రతిష్టలు చేస్తారు, సంతానం కోసమని అనేక రకాల పుణ్యకార్యాలు చేస్తారు. కాబట్టి ఆ సంతానం వెనకాల ఈ పుణ్యకార్యాల యొక్క ఫలితం ఉంటుంది, అందువల్ల వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు. అలా శ్రీరామచంద్రుడు దశరథుడికి లేక 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 కలిగిన సంతానమే కదా. ఆంజనేయ స్వామి కూడా లేక లేక కలిగాడు. అందువల్ల అనేక రకాల ఈ అంజనా కేసరులు అనేక రకాల దీక్షలు వ్రతాలు చేస్తూ ఉన్నారు. ఇలా చేసేటటువంటి సందర్భంలో అంజన ఆలోచించింది, తపస్సు వల్ల సాధ్యం కానిది లేదు, కాబట్టి ఏ విధంగానైనా సరే తపస్సు చేసి సంతానాన్ని కనటం మేలు అని చెప్పి నిశ్చయించుకున్నది. నిశ్చయించుకుని భర్తతో చెప్పిందండి, నాథా నేను ఇలా తపస్సు చేసి భర్త అనుమతి తీసుకోకుండగా భార్య ఏ వ్రతము దీక్ష తపస్సు ఇలాంటివి చేయకూడదండి. అంతేకాదు భార్య అనుమతి తీసుకోకుండగా భర్త కూడా ఏ దీక్షలు వహించకూడదు. ఇప్పుడు మండల దీక్ష చేయాలనుకున్నాను అనుకోండి, మండల దీక్ష చేయదలుచుకున్నవాడు పెళ్ళాంతో చెప్పకుండా మెదలకండగా మాల వేసుకొస్తే ఇంటికి అది మహాపాపం చేసినట్టు. ఎందువల్ల? ఆయన 40 రోజులు బ్రహ్మచర్యంతో ఉండటానికి సిద్ధమై మాల వేసుకొచ్చాడు. అది నీ ఒక్కడి వ్యవహారం కాదు, మీ ఇద్దరి జాయింట్ వ్యాపారం, సంసారము భార్యాభర్తల జాయింట్ వ్యాపారం. నువ్వైతే బ్రహ్మచర్యానికి నిర్ణయించుకున్నావు, నేను నిర్ణయించుకోలేదని అంటే ఏమైపోతుంది కొంప? ఎవరో ఒక ఆయన తన కుమార్తెని మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, జరిగిన సంఘటనే. పెళ్లి చేస్తే పెళ్ళైతే అయింది కానీ వాడు పునఃసంధానానికి రాడు, ఎన్ని మాటలు ముహూర్తం పెట్టినా రావటం లేదు. ఈయన ఏం చేశాడు, ఓ ఉత్తరం రాశాడు చివరికి, ఓ ముహూర్తం పెట్టి ఈ ముహూర్తానికి మీ గర్భాధానం నిర్ణయం చేయటమైనది, నువ్వు వచ్చినా రాకపోయినా ఈ కార్యక్రమం ఆగదు అని ఉత్తరం. వాడు లవం అంటూ పరిగెత్తుకొచ్చాడు. కాబట్టి వ్రతము ఇవి ఉన్నాయే, అవి భార్య అనుమతి లేకుండా వీడు తీసుకోకూడదు, అట్లాగే భర్త అనుమతి లేకుండా ఆమె చేయకూడదు. వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకోవాలి, ఆ బ్రహ్మచర్య నిష్టగా మనం ఉందామని ఒప్పందం చేసుకోవాలి. కాబట్టి అంజనాదేవి కేసరికి చెప్పింది, నాథ తపస్సు వల్ల ఏదైనా సాధ్యము, కాబట్టి నేను తపస్సు చేసి సంతానాన్ని పొందుదాము అని అనుకుంటున్నాను, మీరు అనుమతిస్తే అనేటప్పటికీ కేసరి అనుమతించాడు. ఆ తపస్సు దగ్గర నుంచి తపఫలము రేపు మనం చూద్దాము. గ్రంథాలు నేను తీసుకొచ్చానండి, ఆ గ్రంథాలు కావలసిన వాళ్ళు తీసుకోండి, అవన్నీ కూడా ఆంజనేయ స్వామికే చెందుతాయి. ఆ పుస్తకాలకు సంబంధించిన డబ్బు హనుమత్ పీఠానికి చెందుతుందండి. ఎందువల్లంటే ఏదో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్నా ఉండిపోయామనుకోండి, రేపు మా పిల్లలు అయ్యో మన జేబులో డబ్బులు దానికి దేవుడికి ఖర్చు పెట్టాలి అని అనుకునే పరిస్థితి రావటం ఎందుకు అని, వాళ్ళు మంచివాళ్ళైనా మనం ఏర్పాటు చేస్తే మంచిదని నా సాహిత్యం మీద వచ్చిన ప్రతి పైసా ఆ స్వామి కోసమని ఉంచుతున్నాను. అందువల్ల మీరు ఆ పుస్తకాలు తీసుకుంటే పుస్తకాలు చదువుకునేటటువంటి ఫలితము దక్కుతుంది, హనుమత్ స్వామి కార్యానికి మీరు తోడ్పడ్డట్టు కూడా అవుతుంది. కావలసిన వాళ్ళు మన రాఘవయ్య గారి దగ్గరున్న ఆఫీసులో కావలసిన వాళ్ళు తీసుకోండి. దాంట్లో హనుమత్ కళ్యాణం నేను చెప్పాను ఇందాక, ఆర్డర్ కాపీతో సహా ప్రింట్ చేయించాను. ఆంజనేయ స్వామికి 9 అవతారాలున్నాయి, 9 అవతారాల చరిత్ర విడిగా ఉన్నది, ఇవన్నీ 15 రూపాయలు. వీటన్నిటికంటే వాటిలో హనుమద్ విషయ సర్వస్వము అని ఒక పుస్తకం ఉన్నదండి, మీకు ఏ కష్టంలో అయినా పరిష్కార మార్గాలన్నీ దాంట్లో ఉన్నాయి, పూజా విధానం దాంట్లో ఉన్నది. హనుమంతుడికి ఇష్టమైన పర్వదినాలు, ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క పర్వదినం ఉన్నదండి, ఎప్పుడు పూజ చేస్తే ఆయన అనుగ్రహం పొందగలుగుతాం. చైత్రమాసంలో పుష్యమి నక్షత్రం హనుమత్ పర్వదినం, జ్యేష్ఠమాసంలో మఖా నక్షత్రం హనుమత్ పర్వదినం, అట్లా ఎప్పుడు ఎప్పుడు ఆంజనేయ స్వామికి పర్వదినాలు అవన్నీ దాంట్లో ఇచ్చాను. ఏవి ఏవి ఆయనకి ఇష్టమైన పుష్పములు, ఏవి ఇష్టమైన ఫలములు, ఏవి ఇష్టమైన పత్రం, ఇవన్నీ కూడా ఇచ్చాను. చక్కగా ఆంజనేయ స్వామిని
ప్రదక్షిణాలు ఎలా చెయ్యాలో, చాలీస పారాయణ ఎలా చేయాలో, ఇవన్నీ కూడా నేను ఇచ్చాను. అది చాలా విలువైన గ్రంథం. కొన్ని వేల మంది పారాయణలు చేస్తూ ఉంటారండి దాన్ని. అందులో హనుమన్ మాలా మంత్రము అని ఉన్నది. అది మంచి రోజు చూసుకుని ఎవరైనా పారాయణ చేసుకోవచ్చు. దానికి ఉపదేశంతో పని లేదు. చాలా గొప్ప శక్తి కలది కాబట్టి చాలామంది అనుభవంలో అది ఉన్నది. ఈ మధ్య మాటు అన్నమాచార్య గారి కీర్తనలు పాడుతూ ఉంటారు. ప్రసాద్ బాలకృష్ణ ప్రసాద్ గారు తెనాల్లో ఒక కార్యక్రమంలో నాకు సన్మానం ఏర్పాటు చేశారు. ఆయన కచేరీ పెట్టారు. ఆయన పాపము ఆయన చెప్పాడు, నేను చాలా కష్టాల్లో ఉన్న దశలో హనుమద్విష్య సరస్వతం దొరికిందండి, నేను దాని పారాయణ వల్ల నేను బయటపడ్డాను, తర్వాత మిమ్మల్ని ఎప్పుడు చూస్తానా అనుకున్నాను, ఇలా మిమ్మల్ని చూడగలిగాను అని చాలా సంతోషించాడు ఆయన. అటువంటిది మొన్న కరీంనగర్ నుంచి ఒక ఆయన 100 కాపీలు తెప్పించుకున్నాడు. నేను అవి 100 మందికి నేను హనుమత్ కార్యానికి చేయించిన వాడిని అవుతాను అని. కాబట్టి దాని విలువ మీకు చూస్తే తెలుస్తుంది. ఎక్కువ నేను తీసుకురాలేదు, ఎందుకంటే మోసుకురాలేక. ఆ విలువైన ఆంజనేయ స్వామి సేవ చేసుకోదలుచుకున్నటువంటి వాళ్ళకి మాత్రం అలా అవన్నీ కూడా చాలా ముఖ్యమైన. వేదాల్లో హనుమంతుడు అని, ముఖ్యంగా రామభక్తులకి రామాయణం ఎట్లాంటిదో, కృష్ణ భక్తులకి భాగవతం ఎట్లాంటిదో, హనుమత్ భక్తులకి పరాశర సంహిత అట్లాంటిదండి. అది ఖచ్చితంగా ఇంట్లో ఉండి తీరవలసినటువంటి గ్రంథము. అలాంటి ముఖ్యమైన భక్తులు ఎవరైనా ఉంటే పరాశర సంహితను స్వీకరించండి. ఇందాక పాపం ఒక ఆటో డ్రైవర్ వచ్చాడండి, ఆంజనేయ భక్తుట రాఘవ గారి దగ్గరికి వచ్చి ఆ 3 భాగాలు తీసుకెళ్ళాడు ఆటో వేసుకొచ్చి. పాపం వాళ్ళకి తెలుస్తుంది, భక్తులైనటువంటి వాళ్ళకి దాని విలువ. కాబట్టి మీరు కావలిస్తే తీసుకువెళ్ళండి. డబ్బులు దగ్గర లేకపోయినా రేపు మీరు తీసుకొచ్చి ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడు ఇవ్వకపోయినా ఆంజనేయ స్వామి మీ దగ్గర ఎప్పుడప్పుడు వసూలు చేసుకుంటాడు ఆయన కాబట్టి. నాకు ఆ ధైర్యం ఉన్నది కాబట్టి అవి స్వీకరించండి. రేపు మనము ఆంజనేయ స్వామి యొక్క జననం, ఇవాళ తల్లిదండ్రుల యొక్క వివాహ వృత్తాంతంతో పూర్తి చేసుకున్నాము. రేపు స్వామి జననం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.